လို့ရမည်ကျရာသူရဲ့ကျော
်ပြည်ကြီးချေချော်ဆက်လာပါတော့ရံရိုးရည်ကြီးတာမရောက်ပါဘူးဘုမန်းရှိပါတယ်ဒီမှာတော့ဘုမန်းရှိပါတော့ဘာလို့ပါလဲသူကဒီစံရပါတော့ကြီးရောက်တဲ့ကိုယ်ကမိဘကိုယ်ကရတော့ရတယ်ဒီလည်းဒီမှာဒီပြေတော့ဒီရောက်တော့ဒီနေ့လက်ဆောင်မှာဒီကောင်ကလာရေးခုလို့အတကုန်းကိုဒီတော့တဲ့နေကောင်တိလာစီတော့ဒါပြေရလို့နောက်ပါဆက်လိုက်ပြီမိမာတော့ဒီဒီတော့အားရှိတယ်ဒီရောဒီကကြည့်ရတော့ပါတော်တော်ဝါဒီကိုဆက်ပြီးနေရာဒီပါရစီကိုလိုက်ကြည့်ရအောင်အဲဒီတော့အားကောင်းအောင်တော့အပြည့်ကြည့်တဲ့ကြည့်ရတာတော့တစ်ရောဆိုနေပါပဲဖြစ်တယ်နေဒီလိုဆိုတာလေဆရာရောဆောင်းတော်လည်းကတော့ဒီချက်တော့ဒီကိစ္စရောရဲ့ပြည်နယ်ကိစ္စကိုပြောရည်ရदास के सबके पास से कहा है मेरे जारी के प्रिय दादा है ये मनुष्य और लोक में तो का क्षेत्र के ऊपर आता है या नहीं पता चल रहा है वो दूसरे पर भारत के लिए बना रहा है ये देश में राज्य का कौन राज्य का कौन पूछे वो तेरे भाव देश में राज्य का कौन था मुझे नहीं मालूम मेरा तेरे वहां था
ဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိုဒီလိ ఒక స్వామీజీ అంటే ఎవరు? ఒక ముని ఎవడు? సమాజానికి సేవ చేయడానికి వచ్చినవాడా? స్వార్థంగా సంస్థను నింపుకోవడానికి వచ్చినవాడా? ఎవడు? నిజంగా నీకు తాత్విక చింతలు ఉంటే జనంలోకి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వగలవా? ఇస్తావా? ఇవ్వాల్సిన అవసరం ఉందా? దేనికోసం చేస్తున్నారు? నిజమైన వేదాంతం గురువుగైతే నిన్ను నీవు చేసుకోవచ్చు, వాడు ఉద్ధరించు. ఎవరికి వాడు ఉద్ధరించబడితే ప్రపంచం దానంతట అదే ఉద్ధరించబడుతుంది. సమాజంలో ఎందుకు రావాలి మీరు? వేదాంత తత్వం తెచ్చిన వారు అంటున్నారు. తత్వం అంటే సత్, ఏదైతే ఉన్నదో అది నీవే. మరి నీవు ఎవరికి చెప్తున్నావు? ఎవరికి చెప్పాలా? రావు గారు ఎందుకు ఇతన్ని చేశారు? ఇతను బయట అలాంటి ఆ చిక చాలా మంది కవులు ఆయన రాసిన దాన్ని అభినందించి దుర్గా ప్రసాద్ గారు కూడా వచ్చారు. అయ్యా ముందుకు రండి ప్రసాద్ గారు. చంద్రం పై వర్షమా, కారడవిలో వెన్నెల, గుజ్జోడికి దీపమా, చెవిచోడికి శంఖమా, బూడిదలో పన్నీరా, గాడిదయే గుర్రమా, మూర్ఖుండు మారునా, సచిదానంద మందున, సచిదానందము అందున. ఏ ఆత్మలో చూసుకోవాలి అని పాజిటివ్కి ప్రతిదీ కూడా లేదు చెప్తాం. ఇది మందుగా అంటే ఒక ఒక మెడిసిన్గా నేను ఇస్తున్నానని అర్థంలో మనం తీసుకున్నామా? నేను అంటాను అనేటువంటి అర్థంలో చూస్తున్నాను.
మాట్లాడారు. ఈ చెరుకు యొక్క లక్షణాన్ని
ఆవిడ ఎలా అర్థం చేసుకున్నారో ఆవిడ చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు
పరిగణిస్తూ ఉంటాం. మరి అలాంటి పదాన్ని ఇక్కడ సాహిత్యానికి జోడించి కిటికే సాహిత్యం మన మాస్టర్ చెప్పినప్పుడు భవానీచంద్ర గారు కిటికేలో సాహిత్యం అని కూడా తమాషాగా చెప్పారు. కిటికేలో సాహిత్యం అంటే మనం పరబ్రహ్మ యొక్క పరతత్వాన్ని అందుకోవడానికి ఆ జ్ఞానం కనుక మనకి ఉంటే క్షణకాలం చాలు, ఆ జ్ఞానం కనుక లేకపోతే నూరేళ్ళు చాలు. అది ఆ జ్ఞానం అనేది మన మనస్సుని మన మనస్సులో ఉండాలి. కాబట్టి ఈ కిటిక సాహిత్యంగా మరి స్వామీజీ వారు 1114 కిటికలుగా చిన్న చిన్న కవితలుగా మనకు అందించడం జరిగింది. ముందుగా ఒక రెండు మాటలు నేను కిటిక సాహిత్యం అనేది మన తెలుగు సాహిత్యంలో కొంచెం కొత్త వరవు కాబట్టి ఒక రెండు మాటలు నాకు తెలిసిన పరిధిలో రెండు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా వేదిక పైన ఆశ్చర్యమైనటువంటి ఆనంద్ గారికి, అలాగే వేదిక ముందు ఆశ్చర్యమైనటువంటి పెద్దలందరికీ, గురువులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక స్త్రీ ప్రయత్నం మాత్రమే నేను చేశాను. దీనిలో లోటుపాట్లు ఉన్నా, మరి విశ్లేషణలో ఎక్కడైనా దోషాలు ఉన్నా నా మనస్సుకి అందని మాత్రంతో అందిన పెద్దలు కానీ చాలా తెలుసుకోవాలి. ఈ కిటిక సాహిత్యం అనేది మాట్లాడడం కూడా నేను మాట్లాడడం లేదు కదా, దీని గురించి నాకు తెలిసిన కొద్ది పరిజ్ఞానంలో అందించే ప్రయత్నం చేస్తాను. పెద్దలు సహృదయంగా స్వీకరించాల్సిందిగా మనం చేస్తూ ఈ కిటిక సాహిత్యం ఉన్నటువంటి మొట్టమొదటి కిటికే ఉన్నీ దీని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా స్వామీజీ గారి దీనిలో మరి గణనాథుడు గణాధిపతి అనేటువంటి విఘ్నేశ్వరుని స్థుతిస్తూ విఘ్నములలో పారద్రోలే గణపతి గురువర పదములు దొరికేదా, బుద్ధిలో కూర్చిన అక్షర పుష్పము పదముల నుంచేట వరముల కోరేదా, ఉత్సాహమును ప్రోత్సహించుము అనుగ్రహించు నిగ్రహించుము సచ్చిదానంద అంటూ మొట్టమొదటి స్థితిగా మొట్టమొదటి కవితగా దీన్ని ఇవ్వడం జరిగింది. మరి మన సంప్రదాయంలో గణాధిపతిగా మనం గణపతిని ఆరాధించి మన పనులు ప్రారంభిస్తాం కాబట్టి మరి స్వామీజీ కూడా అదే పరంపరని కొనసాగిస్తూ మొదటి స్థితిగాను మొదటి కవితను గణపతి దేవుడిని ఆరాధిస్తూ చేయడం జరిగింది. ఈ చిటిక సాహిత్యం అనే దానికి మాతృక కన్నడలో కన్నడ భాషలో చుటుకు సాహిత్యంగా అక్కడ చాలా బహుళ ప్రచారం కలిగి ఉంది. మరి కన్నడలో చాలా విశేషమైన ఈ రచన ఎలా కొనసాగుతుంది అంటే మరి ఒక వ్యంగ్య ప్రధానమైనటువంటి ఒక రచనా రూపంలో ఈ చుటుకు సాహిత్యం అనేది కన్నడలో చాలా బహుళ ప్రచారంగా ఉన్నటువంటి అంశం. ఇది మన తెలుగు సాహిత్యంలో కొంచెం నూతన ఒరవడి ఇది. మరి స్వామీజీ గారు ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అంటే సూక్ష్మంలో మోక్షం అని మనం చెప్తూ ఉంటాం, అతి తేలికగా తెలియాలి అన్నది. కాబట్టి అనంతమైనటువంటి వేదార్థాలని మరి భారత భాగవత రామాయణార్థాలని మరి జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి ఆంతర్యం ఇలాంటి విషయాలు వినడానికి మరి ఆనందగారు లేదు చాలా అతి సులువుగా అర్థమయ్యేటువంటి విషయాలు. కానీ సామాన్య మానవులకి లేకపోతే ఒక సాధారణంగా చదువుకునేటువంటి వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి లేకపోతే ఆత్మ జ్ఞానం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి మరి ఆ వేదాన్ని వాళ్ళు పఠించగలరా అంటే ఇది కొంచెం కష్టకరమైన విషయమే. మరి అలాంటి వాళ్ళు ఈ వేదానికి దూరంగా ఉండవలసిందేనా? మరి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి సందర్భం వారికి రాదా అని ఆలోచిస్తే ఇలాంటి అవకాశం కల్పించడం కోసమే మరి అనేక అంటే దీనిలో ఆత్మతత్వం అంటే కేవలం ఏదో పరమాత్మ తత్వంతో పాటుగా మనకి ఆధ్యాత్మికతతో పాటుగా మరి ఈ సామాజిక అంశాలు మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అంశాలు సమకాలీన పరిస్థితులు అన్నింటినీ కూడా దీనిలో నిక్షిప్తం చేయడం జరిగింది. మరి ఈ చుట్టుకు సాహిత్యం కన్నడ సంప్రదాయంలో బహుళ ప్రచారం పొంది అనేక రకాలుగా అందరికీ తెలిసి ఉంది కన్నడ సంప్రదాయంలో. ముఖ్యంగా ఈయన యొక్క రచనా విధానంలో మరి భక్తికత్వం ఆధ్యాత్మికత్వం లౌకికత్వం అన్ని కోణాలు కూడా స్ఫురిస్తాయి. ముఖ్యంగా ఇవి మన తెలుగు భాషలోకి వచ్చేసరికి ఇప్పుడు ఈ చిటిక సాహిత్యంలోకి వచ్చేసరికి ఇది ఒక అన్ని ముక్తత రూపంలో ఉంటాయి. దేని అర్థం దానికే ఉంటుంది మన చటకాల మాదిరిగా. అలాగే ఇవి తక్కువలో తక్కువగా మూడు పాదాల నుంచి గరిష్టంగా ఎక్కువగా ఎక్కువలో ఎక్కువగా 22 పాదాల వరకు కొనసాగిన చిన్న చిన్న కవితా రూపంలో కొనసాగడం జరిగింది. మాత్రా సందస్సులో కొన్ని సందర్భాల్లో మరి సందస్సుకి ప్రాధాన్యత ఇవ్వకుండా సమకాలీన పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఆంగ్ల పదాలు, కొన్ని కన్నడ పదాలు, కొన్ని మాండలిక పదాలు ఇలా అన్ని ప్రజలకి అందు జనబాబు వాడుతూ ఈ రచన నాకు అర్థమైంది. మరి మనం ఇందాక ఆనందంగా వివరించారు గణపతి సచ్చిదానంద అనే అర్థాన్ని, గణపతి సచ్చిదానంద అనేటువంటి అర్థాన్ని స్వామీజీ వారు ఇక్కడ ఒక చోట ఒక చిటికలో ఈ చిటికలు మొత్తం ఈ సాహిత్యంలో నుండి మొత్తం 1114 చిటికలులో స్వామి తమ అంతర్యాన్ని వివరించడం జరిగింది. దీనిలో ఒక చిటికగా స్వామీజీ సచ్చిదానంద అనేటువంటి దాని విశేషము ఈ విధంగా ఇచ్చారు. సత్ అనే సత్ అంటే సత్యం, చిత్ అన్న జ్ఞానము, పరసుఖమే ఆనందము, మూడు కలసు సచ్చిదానందము. మరి ఆ సచ్చిదానందము అనేటువంటి అర్థానికి నిరంతరం మనం సత్యాన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటూ పొందేటువంటి ఆనందాన్ని సచ్చిదానందంగా మరి మాలాంటి సామాన్యులకు తెలిసిన సామాన్య అర్థం ఇది. మరి ఆనందగారు ఇచ్చేటువంటి వాటికి చాలా లోతైన అర్థాన్ని వారు ఇవ్వగలరు. నేను మామూలుగా మా పరిధి వరకు తెలిసినటువంటి అర్థాన్ని వివరించుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి ముందుగా ఈ చిటిక సాహిత్యంలో స్వామీజీ వారు ఎలాంటి భాష ఉపయోగించారు, మరి దీని రచనా విధానం ఎలా ఉంది అని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇది అత్యంత సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రచనా విధానాన్ని మీరు తీసుకోవడం జరిగింది అని చెప్పుకున్నాం. అయితే ఇది ఈ సాహిత్య ప్రక్రియలో వారు అతి సామాన్య భాషని మరి కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు మాట్లాడే పదాలు, మరి అలాంటి పదాలని కొన్ని ఆంగ్ల పదాలు కూడా అంటే మన మాతృభాషకు విడివ్వాలనే సందర్భంలో పరభాషని దూషణ చేయాల్సిన అవసరం లేదనే ఆంతర్యం ఉంది దీనిలో. మరి భాష అనేది మనకి ఎంత ప్రాధాన్యమో అనేది తెలియచేస్తూ అనేక చిటికలు రాయడం జరిగింది. సరే అసలు మనకి సాహిత్యం మనిషికి ఎందుకు అవసరం, అసలు అవసరమా కాదా మరి సాహిత్యం లేని సమాజం కొనసాగిందా, లేకపోతే సాహిత్యం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామా అని ఒక ఒక మాట మనం ఒక్కరే కనీసం దీని మాట్లాడుకుంటే మనకి శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా జంతువునాన్ నరజన్మ దుర్లభం అని పెద్దలందరూ దీని గురించి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకు అంత మానవ జన్మే శ్రేష్టమైనదని చెప్తున్నాం అని అంటే, మరి మానవుడు కూడా మనం పరిగణిస్తే సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జగత్తులో మానవుడు కూడా ఒక జీవిగానే పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, జీవిస్తున్నాడు, చివరికి జీవితం అంతమవుతోంది. తర్వాత ఏం జరుగుతుంది మనం పురాణాల ద్వారా వాటి ద్వారా తెలుసుకున్నాం. ఆ విషయాన్ని పక్కన పెడితే అన్ని జీవులు ఎలా అయితే ఉద్భవిస్తున్నాయో మరి మానవుడు కూడా అలాగే ఉద్భవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ మరి ఆ జీవితం ఉపవాదంగా కొనసాగుతూ ఉంది. మరి అలాంటిది మానవుడికి సాధించిన అవసరమా, మరి మిగిలిన వాటికి అక్కర్లేదా అంటే, మరి భగవంతుడు మానవుడికి ఒక విశేషమైనటువంటి దాన్ని మనం శక్తి అనొచ్చు, జ్ఞానం అనొచ్చు, దానికి మనం ఏ పేరు పెట్టినా ఒక విశక్షణ జ్ఞానం ఇలాంటివన్నీ కూడా మానవుడికి భగవంతుడు అందించి ఉన్నాడు. ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, ఈ మాట అనొచ్చు, ఈ మాట అనకూడదు అనే ఒక విశక్షణ జ్ఞానం ఒక మనిషికి మాత్రమే సృష్టిలో ఉంది. అందుకే మనం ఏదన్నా అనకూడని మాట అన్నా చేయకూడని పని చేసినా మనిషి వాళ్ళ ఒక పట్టు కానీ వెంటనే మన లోపల నుంచి సాధారణంగా పలికేటువంటి పదం అంటే మనిషి కంటూ ఒక జ్ఞానాన్ని అందుకోగలిగిన శక్తిని భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ శక్తితో మనం ఆ జ్ఞానంతో మనం మరింత మనం ఒక మెట్టు భగవంతుడు మన పుట్టుక ద్వారానే మనల్ని ఒక మెట్టు ఎక్కించాడు. ఈ ఈ కైవల్యం ఏదైతే ఉందో ఆ పరమాత్మని చేరడానికి ఆ పరమ పదం ఏదైతే ఉందో పరమ పద సోపాన పదంలో మనల్ని పరమాత్మ కొన్ని మెట్లు ఎక్కించాడు. మరి సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటినీ పరిశీలిస్తే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవరాశులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికంటే మనం ఉన్నత దశలో ఉన్నామంటే కొన్ని మెట్లు ఎక్కి ఉన్నాం. పూర్వజన్మలో చేసిన అది వాటి పరంపర అన్నివండి. ఒకవేళ పూర్వజన్మలు నమ్మని వాళ్ళు దేవుళ్ళన్న కారణాలు ఏదైనా సరే మనం ఇది నమ్మవలసిన నిజం. మనం ఒక ఉత్తమ జన్మని పొంది ఉన్నాం అంటే కొంత దూరాన్ని ప్రయాణం చేసి ఉన్నాం. మరి ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి, మరి మన దారి ముందుకు వెళ్ళడమా వెనక్కి వెళ్ళడమా అని ఆలోచన చేస్తే, మరి ఎవరైనా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఒక ఉన్నత సౌధాన్ని అధిగమిస్తున్నప్పుడు ఎవరైనా ముందుకు పైకి వెళ్ళాలని కోరుకుంటారు. కాబట్టి మనం కూడా పైకి వెళ్ళాలి అని కోరుకునే ప్రయత్నంలో మనల్ని పైకి నడిపించేటువంటిది ఈ సాహిత్యం అవుతుంది. ఏదైతే సమాజ హితం కోరిందో, తత్ మంచి జ్ఞానాన్ని ఏదైతే అందిస్తుందో, మనందరి మేలు ఏదైతే కోరిందో దాన్ని మనం సాహిత్యంగా చెప్పబడుతూ ఉన్నాం. కాబట్టి మనిషిగా జీవించడానికి ఖచ్చితంగా సాహిత్యం అవసరం అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. మరి సాహిత్యం అంటే మనం మొదటి నుంచి చూస్తున్నా అనేక మంది కవులు రచయితలు అనాథ నన్నయ్య నుంచి, నన్నయ్య పూర్వం నుంచి, మరి ఈనాటి వరకు కవులు అనేక మంది రచనలు చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఎన్ని రచనలు చేసినా ప్రతి రచనకి మరి సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి భగవంతుడు ఒక జీవిని పుట్టించాడు అంటే అతనికంటూ ఏదో ఒక బాధ్యతను అప్పచెప్తూ ఉంటాడు. కుటుంబ పరిరక్షణ లేకపోతే తన ధర్మాలు, మన ఇంట్లో ఉన్న వస్తువులు కొన్ని అక్కర్లేదు పక్కన పడేస్తాం. కానీ ఏదో ఒక సందర్భంలో ఆ పక్కన పడవేసిన వస్తువు అవసరం అవుతుంది. దాని అవసరం అప్పుడప్పుడు మనం ఆ వస్తువును వెతుక్కుంటాం. అదేవిధంగా భూమిపై ఈ సృష్టిలో మరి అన్ని జీవరాశులకు అవసరం ఉంది. మనం కూడా అలాగే ఏదో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుకోవడం కోసం ఈ భూమి మీదకి మనం పుట్టి ఉన్నాం. కాబట్టి దాన్ని మనం సార్థకత చేసుకోవడానికి ఈ సాహిత్యం అనేది మనకి ఒక చేయి అందిస్తుంది. దాన్ని అందుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ పరమపద సోపానాన్ని చేరడానికి ఒక దగ్గర మార్గం అవుతుంది, తేలిక విధానం అవుతుంది అని నేను భావిస్తున్నాను. ఇవన్నీ చెప్తున్నటువంటి మీదట మరి ఇక్కడ మనం చూస్తే నిజానికి సమాజంలో నీతులు చెప్పాల్సిన అవసరం ఉందా? మీరే చెప్పారు కదా మనిషి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట్లాడాలి, మనిషి కంటే కొంత జ్ఞానం ఉంది కదా. మరి జ్ఞానం ఉన్నవాడికి కను జ్ఞానం అందించేదేంటి? జ్ఞానం ఉన్నవాడికి నేను చెప్పక్కర్లేదు కదా అని మనం ఆలోచిస్తే, మనిషికి పుట్టుకతో జ్ఞానం ఉంది, కానీ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ క్రమేణా ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పెరిగి మనలో నిక్షిప్తమైనటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో మనం మనకు తెలియకుండానే వాటికి లోనవుతూ ఉంటాం. దానివల్ల మనం ఇవాళ సమాజంలో చూస్తున్నటువంటి విషయాలు, ఇంకా దాని గురించి మనం వ్యతిరేక భావాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో తెచ్చి పెరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ సాహిత్యాన్ని మరి ప్రతి ముందు తరం వాళ్ళు చెప్పినటువంటి వాటిని ఖచ్చితంగా అనుసరించాలి అనేది పెద్దలు మనకు అందించినటువంటి నీతి. మరి ఏనాడో వేమన అనేక శతకాలు తెలుగు వేమన శతకం దాని పిల్లలు ఉండరు అంటే ఒకనాడు అతిశయోక్తి కాదు. ఇవాళ మరి అతిశయోక్తి పడాల్సిన సందర్భం ఈ కాలంలో కనిపిస్తూ ఉంది. అలాగే వేమన మరి కబీర్ దాస్ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది శతక కవులు మనకి సాహిత్యాన్ని అతి సూక్ష్మంగా అందించి ఉన్నారు. మరి వీరందరూ మనం అనుకోవచ్చు, మరి ఒక శంకరాచార్యులు కానివ్వండి, వీళ్ళందరూ ఏదో ఆధ్యాత్మిక తత్వానికి వెళ్ళారు కదా, మనిషి జీవితం విధానం వీళ్ళందరికీ పడుతుందా, వాళ్ళేదో దేవుడు పరమాత్మ అలా చెప్పుకుంటూ వెళ్ళారు కదా అని మనం ఆలోచిస్తే అసలు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? జీవుడిలో లేని ఆత్మ పరమాత్మ ఎక్కడ ఉంది? మనలో ఉన్న ఆత్మే ఆ పరమాత్మతో అనుసంధానం అవడమే జీవాత్మ పరమాత్మ యొక్క మేళవింపు. ఇది మరింత విశ్లేషించగలిగితే చాలా మరి ఇప్పుడు ఎన్ని రోజులైనా మాట్లాడుకోదగిన అంశం. మరి మనలో ఉన్నటువంటి జీవాత్మ ఆ పరమాత్మని చేరాలి అంటే ఖచ్చితంగా మన జీవన విధానంలో సక్రమమైన పద్ధతి అనేది అవసరమవుతుంది. ఆ సక్రమమైనటువంటి పద్ధతిని అనుసరించడం కోసమేమని అలాంటి జ్ఞానం తెలిసినటువంటి యోగులు మునులు అలాగే మరి భగవత్ తత్వవేత్తలు మరి వేమన లాంటి వారు అందరూ కూడా మరి ఆ యొక్క జ్ఞానాన్ని అందించడానికి వారు మనస్థాయికి వచ్చి ప్రాపంచిక విషయాల పట్ల కూడా కొంత అర్థాన్ని మనకి అందించడం జరిగింది అని నేను భావిస్తున్నాను. మరి అలా అనుకోవడం వల్లే మరి స్వామీజీ వారి నుంచి కూడా ఇలాంటి మామూలు మనం వాడుకునేటువంటి పదాలు ఇవన్నీ కూడా కవితల రూపంలో చుటికల రూపంలో మనకు అందినాయి. ఎందువల్లంటే మనకి మనం ఏదైనా ఒక కొత్త ఇంటికి దారి చెప్పాలనుకోండి, కొత్త మార్గానికి, ఆ చెప్పేవాళ్ళు కూడా ఆ దారిలో మనకి ఏం తెలుసో చెప్పి ముందుగా మనకి తెలిసిన గుర్తులు చెప్పి అప్పుడు కొత్త మార్గాన్ని తెలియడానికి ఒక సూచన చేస్తారు. మనకు తెలిసిన మార్గంలోకి ముందు మనం వెళితే అప్పుడు ఆ తెలియని తత్వం ఏదైతే ఉందో, తెలియని అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడం మనకు సులువవుతుంది. అంటే మన మాటలో మనం మాట్లాడుకోవాలంటే సామాన్యమైనటువంటి మాటలే చెప్పుకోవాలంటే అందువల్ల స్వామీజీ కూడా దీంట్లో అనేక అటువంటి విషయాలను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ స్వామీజీ వారు ఒక విషయాన్ని ప్రస్తావించున్నారు, కొన్ని చిటికల్గా అవి నేను ముందుకు వెళ్ళిన తర్వాత వివరిస్తాను. ఒకసారి మనం ప్రపంచ మొత్తానికి ప్రామాణికమైనది భగవద్గీత అని మనం అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి దాన్ని సూచన ప్రాయంగా తెలియజేస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే సర్వోపనిష గోగావో దోగ్ధ గోపాల నందన పార్థోవత్సు సుగీర్భక్త దుద్ధం గీతామృత మహాత్మగా ఏ విధంగా అయితే భగవంతుడు సర్వ జగత్తుకు తన యొక్క ఉపదేశాన్ని ద్వాపరయుగంలో కృష్ణావతారంలో మరి ఆ గీతోపదేశం గీతోపదేశంగా మనందరికి అందించాడో, నిజానికి భగవంతుడు భగవద్గీత మొత్తం కోట్లాది మంది జీవరాశులను పెట్టుకుని చెప్పలేదు, ప్రత్యక్షంగా మనం చూస్తే అక్కడ అర్జునుడికి చెప్పాడు అని మనకి ప్రత్యక్షంగా అర్జునుడు కనిపిస్తాడు. ఒక గురు శిష్యులుగా అర్జునుడిని శ్రీకృష్ణుని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ విధంగానే ఇక్కడ స్వామీజీ గారు అంటే ఈ స్వామీజీ గారు రచించినటువంటి చిటికలు వారు దేశ విదేశాల్లో ఇప్పటికి 100కు పైగా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యటన చేస్తూ ఉన్నారు కాబట్టి వారు ఆయా దేశాల్లో నామ సంకీర్తన చేసినటువంటి సందర్భాలు కానీ మరి ఈ నాగ చికిత్స కచేరి చేసినటువంటి సమయాల్లో కానీ వారి మనసుకి తట్టిన క్షణంలోనే వారు ఈ చిటికల్ని రాశారు అని వారే తెలియజేస్తున్నారు. ఆ విధంగా అంటే ఆ విదేశాలలో ఉన్న తెలుగు వారిని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తాను అన్నట్లుగా ఒక చిటికలు వారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే అర్జునుడిని చూపించి మనకి గీతోపదేశం చేశాడో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి విదేశీయులలో ఉన్నటువంటి తెలుగు వారిని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరిగింది. దాని గురించి వారు తమ కవితల్లో ఒక కవిత ఇక్కడ దీని గురించి వారు చెప్పిన స్థితిగా ఎన్ఆర్ఐలకు తెలుగు చిన్నారులకు పేద తెలుగులో ప్రేమగా రాసుకి సులభమే చదవండి, తెలుగులలో బాగుగా కాలములను పట్టి కలములను పట్టి మీరు రాయండి, గ్యారంటీ మీకు వచ్చి తెలుగు పదములు సచ్చిదానందం. ఇక్కడ ఈ చిటికల మొత్తంలో ప్రతి కవితలోనూ కూడా ప్రతి చిటికలను కూడా ఎక్కడో ఒక చోట సచ్చిదానంద అనేటువంటి పదం మనకు వినపడుతూ ఉంటుంది. దీన్ని మనం మొత్తంగా పరిగణించుకోవచ్చు. దీంట్లో ప్రతి దాంట్లోనూ సచ్చిదానంద అని మనకు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఇది బహుశా నేను అనుకోను అక్కడ ఆ దేశాల్లో ఉన్నప్పుడు రాసి ఉన్న చిటికలు ఉండొచ్చు కాబట్టి ఇలా వాళ్ళని ఉద్దేశిస్తూ చెప్పాను అన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరదేశంలో పరాయి దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు తమ మాతృ మాతృకి ఎక్కడైతే దూరం అవుతున్నా ఉండాలి అని తాపత్రయపడుతున్నారో ఆ తాపత్రయాన్ని చూసి స్వామీజీ చెబుతూ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మన దేశంలో మన బాధ్యత దగ్గరగా ఉన్న మనం పరాయి వారిగా బతుకుతుంటే మరి మన పరిస్థితి ఏంటి అంటే మనం కూడా తప్పనిసరిగా చెబుతూ కానివ్వండి, మన భాషలో ఏవైతే ఉన్నాయో సరళమైనటువంటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఈ ఈ కిటక సాహిత్యంలో మరి కొన్ని ఇంగ్లీష్ ప్రశ్న ఉన్నాను, ఆంగ్ల పదాలు కూడా మన నిత్య జీవితంలో వాడేటువంటి టీ కాఫీ లేకపోతే బ్యాంకు ఫంక్షన్ దుబాయ్ అబుదాబి అమెరికా లేకపోతే టూ హ్యాబిట్ యానిమేషన్ ఇలాంటి అన్ని పదాలు ఇది అదీయం కాకుండా మన వాడక భాషలో ఏ పదాలను అయితే వాడామో అవన్నిటిని కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ కిటక సాహిత్యంలో వారు నాకు అర్థమైంది ఉత్తమైనటువంటి జీవన విధానం అలాగే మానవత్వం సమరస భావం ఇవన్నీ కూడా మేళవిస్తేనే జీవిత విలువలు అనేవి మనకు ఉంటూ ఉంటాయి. మన మనిషి తన యొక్క జీవన విలువలను తెలుసుకుని జీవిస్తేనే ఆ జీవితం సార్థకమవుతుంది. తను తెలియజేసేటువంటి ఆధ్యాత్మికతని పేద పేద మాటలతో తమ చిటికల ద్వారా స్వామీజీ అందించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ చిటిక సాహిత్యంలో మరి ఇందాక ఆనందగారు చెప్పినట్టుగా అనేకమైనటువంటి తెలుగు భాషలో ఉద్దేశ సాన్నిధ్యం కలిగినటువంటి అనేక మంది ప్రముఖులు వీళ్ళ వారి యొక్క ముందు మాటని వారి యొక్క అభిప్రాయాన్ని ఇస్తూ ఉన్నారు. ఒకటి రెండు నేను దాంట్లో ఎందుకనంటే అన్ని ముఖ్యాల్లో ఏదిగా ఉన్నాయంటే అది ముఖ్యాల గురించి నిష్ణాతులైన వాళ్ళే చెప్పగలరు. సామాన్యులకి అన్ని చేలా కనిపిస్తాయి, అన్ని విలువైనవి కాబట్టి. కానీ పండితులైనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వాటిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తమ కోణంలో చెప్తూ ఉంటారు. అందువల్ల ఒకటి రెండు మాటలు నేను అది దాని గురించి తెలియజేస్తూ అంటే దానిలో కూడా వారు ఉపయోగించినటువంటి శక్తుల్ని అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మరి దత్తపీఠాధిపతి అయినటువంటి స్వామీజీ వారు ఆస్థానంలో ఈ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు ఉత్తరాధిపతిగా ఉన్నారు. వీరు అందించినటువంటి ఈ చిరుత సాహిత్యం మీద వారి యొక్క మనోభావం ఎలా ఉంది అంటే వారు చెప్పినటువంటి మాట ఇది, దీన్ని మనం బాలస్వామిగా చెప్తూ ఉంటాం. ప్రస్తుతం వీరు చాతుర్మాస దుష్టాలు హైదరాబాద్ ఆశ్రమంలో జరుగుతూ ఉంది. వీరు తమ మాటల్లో ఇలా చెప్పారు, చిటికలు ఇవి చెటుక్కున గొంతు తడిపే అమృతపు కుటకలు, జీవన మార్గంలో కిటుకలు, సాహిత్యపు వీచికలు, సామాజిక సార సూచికలు. మరి మన జీవన మాయాన ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనేది సూచించే విధంగా ఇవి ఉన్నాయని, మరి జీవిత మార్గంలో చిటుకు పేరుగా మనం ఎలా ఆ తత్వాన్ని మనం అందుకోగలం అనేటువంటిది అతి సూక్ష్మంగా అందించే ఒక చిటుకు ఒక చిక్కాంటి లాగా చూసులాగా మనకు అందించారు. ఒక అమృతపు గుళికలు లాంటివి అమృతం అంతా కాకపోలేదు, ఒక బిందువు మనం నోటి మీద పడిన దాని యొక్క ఆ రసానుభూతి మనం పొందగలుగుతాం అనేది తెలియజేస్తూ ఒక్క చిటుకని మనం విన్నా కూడా ఆ అమృతపు అమృతాన్ని మనం ఆస్వాదించగలమని వారు తమ యొక్క ఉద్దేశంలో తెలియజేశారు. మరి దత్తపీఠానికి విద్యాధికారిగా ఉన్నటువంటి శ్రీ కుప్పా వెంకటకృష్ణమూర్తి గారు చెప్పినటువంటి చాలా విశ్లేషణ అందించారు. దీంట్లో నిజానికి మీరు అందించిన విశ్లేషణ ఇటు పాములకు అటు పండితులకు అందరికీ అర్థమయ్యేలా ఉంది. నేను ఒక్క మాటలో మీరు చెప్పినటువంటిది, మానవతాత్వను మేల్కొల్పడానికే ఈ రచన అని చెప్పారు. మనిషిలో నిర్దిష్టంగా ఉన్నటువంటి మానవత్వాన్ని ఏదైతే ఉందో మనిషిలో మనం, కానీ మనలో లోపించినటువంటి మానవత్వాన్ని కొన్ని సందర్భాల్లో మరి అవి కనిపించడం కూడా మట్టుకు మాత్రం కూడా కనబడని సందర్భాలు ఉంటూ ఉన్నాయి. అందువల్ల ఏదైతే ఆ మానవతాత్వం ఉందో దాన్ని మేల్కొల్పడానికే స్వామీజీ వారు ఈ రచన చేసేటువంటి ప్రయత్నం ఈ రచన చేశారు అని వారు తెలియజేయడం జరిగింది. మరి ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు డాక్టర్ శివానందమూర్తి గారు ఈ కుటుంబ సాహిత్యాన్ని వారి తమ మాటల్లో చెప్పినటువంటి విధానం వీరు వారు తమ మాటల్లో శివానందమూర్తి గారు ఈ విధంగా తెలియజేశారు. మామూలుగా మనకున్నటువంటి బాధలు కష్టాలు పోగొట్టుకోవాలి అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది మనం నమ్మిన దైవం. ఆ దైవానికి ఏ పేరు పెట్టుకున్నా అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వెంటనే మన ప్రార్థనని మన మొరని దైవానికి తెలియజేస్తాం. అదే విధంగా ఆయన చెప్పినటువంటి దేవతారాధన వల్ల దారిద్ర్యాన్ని మనం పోగొట్టుకోవచ్చు, రోగాలు నశిస్తూ ఉంటాయి. కానీ గురువుని ఆశ్రయించినట్లయితే సచ్చిదానందాన్ని మనం పొందగలుగుతామనేది అని శివానందమూర్తి గారు తెలియజేశారు. దాని గురించి ఈయన ఈ చిటుకుల ఒక చిటుకును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశారు. కనక దాన సౌము కలిగిన కనక వృత్తి కుడియునందు శివునికి అభిషేకాలు చేసిన కరువు అంతా పోవునందు సూర్యదేవుని నచ్చినంతనే రోగం ఒకటి మిగులదందు నేను మాత్రము గురుని కలిసిన సచ్చిదానందము అందునందును. ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినటువంటి ఒక చిటుక, ఈ చిటుకను మీరు శివానందమూర్తి గారు తెలియజేస్తూ మరి దేని మనం ఆశ్రయిస్తే మనకు కావాల్సినటువంటివన్నీ దొరుకుతాయి, అలాగే గురువుని కనుక ఆశ్రయిస్తే. అందుకే మనకి కబీరాజ్ కూడా గురు గోవిందు గురువు ఖడే, నువ్వు కనుక గురువు గోవిందుడు కనుక ఎదురైతే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావు అంటే గోవిందుడు కంటే ముందు నేను గురువుని ఆశ్రయిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు మాస్టర్. మరి నాకు చదువు చెప్పినటువంటి మాస్టర్ కూడా స్వయంగా నా దగ్గర నేను విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాను వెంకటేశ్వర మాస్టర్, అందరికీ నమస్కారం తెలియజేస్తూ. మరి గురువు అలా జ్ఞానాన్ని అందించేటువంటి వాడు గురువు అంటే ఇక్కడ మనకి తెలుసుకున్నటువంటి రెండు అర్థాలు. మరి లౌకిక జ్ఞానాన్ని అందించేటువంటి గురువు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేటువంటి గురువు. మరి గురువు అన్నారు కదా వీరు చేసేదేంటి వారు చేసేదేంటి, మనం ఇప్పుడు ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం నిజానికి ఇప్పుడు ఉన్న వారికి అయితే ఒకటి లేదు, కానీ మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పాల్సిన ధర్మంగా నేను ఒక మాట చెప్తున్నాను. మీ గురించి లౌకిక విద్య ఎందుకు అవసరం, మనం జీవించడానికి లౌకిక విద్య అవసరం కాబట్టి ఆ లౌకిక జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అది అందించేటువంటి వాళ్ళు ఇలాంటి లౌకిక గురువులు. మనకి తెలియకుండానే లౌకిక విద్యను నేర్పిస్తూ దానిలోని అంతర్లీనంగా మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని మరి పితృప్రేమను అలాగే దేశభక్తిని దైవభక్తిని కూడా నిక్షిప్తం చేసి ఒక మనిషి సమాజంలో ఎలా జీవించాలో, ముఖ్యంగా ఒక రైల్ని మనం తయారు చేసినప్పుడు దాన్ని ట్రాక్ మీద ఎక్కిస్తేనే అది ఇక్కడ నుంచి 8,000 మైళ్ళైనా ప్రయాణం చేస్తాం. అలాంటి మన జీవితాన్ని అలా ఒక కర్మాగారంలో తయారైనటువంటి ఒక ఇంజిన్ లాంటి మన జీవితాన్ని ట్రాక్ మీద ఎక్కించేవాడే ఒక లౌకిక గురువు అయినా కూడా అలా ట్రాక్ మీద ఎక్కించడం అనేది గురువు తీసుకునేటువంటి బాధ్యత. ఎక్కిన తర్వాత వెళ్ళడం అనేది ఇంకా దాన్ని నడిపేటువంటి వ్యక్తి అంటే ఆ జీవిలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ఉంటుంది అని నేను భావిస్తూ ఆ జ్ఞానాన్ని అందించేటువంటి వాళ్ళు లౌకిక గురువులు. ఒక స్థాయికి వస్తాడు కాబట్టి అక్కడికి మానవుడు తర్వాత ఆధ్యాత్మిక వేత్తలు అందించినటువంటి ఆ పరమ పదాన్ని ఏదైతే చేరాలో, కైవల్యాన్ని ఏదైతే చేరాలో, మరి మనం ఏదైతే మానవ జన్మను పొందామో ఈ జన్మలోనే ఈ జీవాత్మ పరమాత్మను పొందడానికి ఒక సాధనంగా ఈ దేహాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి ఈ జీవాత్మని పరమాత్మలో చేర్చాల్సిన ధర్మం మన మీద ఉంది కాబట్టి ఆ పరమాత్మని పొందడానికి ఆధ్యాత్మిక గురువులు అందించేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది కాబట్టి జీవితంలో ఇద్దరు అవసరమే నేను భావిస్తూ కాబట్టి గురువులకి ముందుగా ఎప్పుడూ కూడా మనం జీవితంలో గురువులకి మనం సదా రుణపడి ఉంటాం. దీనిలో మరి ఇంకొంచెం ముందుకు వస్తే ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులు అందించినటువంటి విశ్లేషణ నేను తెలియజేశాను. మరి డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారు, విశ్వసావధాని గారు వీరు ఈ శతకాన్ని ఈ చిటుక సాహిత్యం గురించి వారి ఉద్దేశంలో చెప్తూ వారి ఉపయోగించినటువంటి చిటిక ఇది స్వామిజీ చిటికల్లో 25వది. మిక్సీ మిషన్లు వచ్చాయి, రోజు రోకలి మాయమైపోయి, గ్రైండర్ మిషన్లు వచ్చాయి, రుబ్బుడు గుండ్లు పానరాదాయి, వాషింగ్ మిషన్లు వచ్చాయి, ఉతుకుడు బండలు తెరమరుగయ్యి, గ్యాస్ స్టవ్లు వచ్చాయి, కట్టెల పొయ్యలు మాయమైపోయి, కరెంటు లైట్లు వచ్చాయి, నూనె దీపాలు నడిపించాయి, కృతక మనుషులు వచ్చారు, సచ్చిదానందుడు మాయమయ్యి, చెప్పకపోతే ఇలాంటివి ఎన్నో కోకొల్లని తెలియమురా. మరి ఇవన్నీ కూడా మనం ముఖ్యం చూస్తున్నటువంటి విషయాలే. మన ఇళ్లలో ఏవైతే నూతన పరికరాలు వచ్చినాయో పరికరాలు రావడంలో తప్పులేదు, కానీ పరికరాలు వాడుతున్నటువంటి సందర్భంలో ఇంట్లో మనకి దీనికి ఉదాహరణ తండ్రి పిల్లలు, మన పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు, కొడుకులు పుట్టగానే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని దూరం చేసుకోవడం ఎంతటి అజ్ఞానమో. అధునాతన సంప్రదాయాలు రాగానే మన పాత సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మరియు మన వారికి దూరం అవుతూ అనారోగ్యానికి కారణమవుతూ ఉన్నాం. ఇదంతా మనకు ప్రశ్న అయితేనే ఇంకా ఈ విశ్లేషణలోకి నేను లోతుకు వెళ్ళట్లేదు. మరి ఈ రుబ్బరువు బళ్ళు ఇవన్నీ వాడకపోవడం వల్ల స్త్రీలు అనారోగ్యానికి గురి కావడం కానీ మనుషులు బద్ధకస్తులుగా తయారవడం కానీ అనేక కారణాలు మనం చూస్తూ ఉన్నాం. మనం కనుక్కున్నటువంటి ఈ కొత్త సాధనాల వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మరి యథావం చెప్పవచ్చు మనం అది ఎలా ఉపయోగిస్తారు, అలా ఉపయోగపడుతూ ఉన్నాయి అని మీరు విశ్లేషిస్తూ ఈ విధంగా స్వామిజీ గారు మన నిత్య జీవితంలో ఉన్నటువంటి విషయాలను కూడా ఒకరికి తెలియజేశారని మీరు చెప్పడం జరిగింది. మీరు చెప్పిన స్వామీజీ చెప్పినటువంటి మరొక కిటికను కూడా మీరు ప్రస్తావించారు. స్వామీజీ వారి యొక్క ఒక మామూలుగానే ఒక కవి యొక్క సంతాధార ఎలా ఉంటుందనేది కొద్దిపాటి పాండిత్యం ఉన్న వాళ్ళు ఎవరైనా అనర్గలంగా వాళ్ళ నుంచి కవితాధార వెలువరిస్తూ ఉంటుంది. మరి సాక్షాత్తు గురుదేవులైనటువంటి స్వామీజీ నుంచి వారు చెప్పినటువంటి కవితాధార ఎలా ఉందో మరి నాగవన్ సింహ గారు దీన్ని ఈ చిటికనే స్వామీజీ చిటికే నేను చెప్పేవన్నీ కూడా స్వామీజీ ఈ చిటిక సాహిత్యంలో విశ్లేషణ చేసినవే. అంటే ఒక్కొక్కళ్ళు దానికి ఎలా ఎవరు ఎలా ఉపయోగించారో చెప్తూ ఉన్నాను. చినుకు చినుకు పురిసి పురిసి చెరువు నిండెను, చెరువు నిండి పొలము చేరి పంట పండెను, పంట పండి ధాన్య లక్ష్మి ఇల్లు చేరెను, అది ఇంటిలోన అన్నమై కొత్త నింపెను, తృప్తి చెంది పర్వపించి చిందులేసింది, సచిదనందం మరవకుంటే కరువు లేదురా, సచిదనందం కలవకుంటే బ్రతుకు లేదురా. మరి మనం తినేటువంటి ఆహారం ఈ రోజున ఎలా వస్తుంది అని ఈనాటి చిన్నారులను మనం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళేసుకుంటామని చెప్తారు. వాళ్ళు చెప్పే సమాధానం అది. కానీ మనం పండించేటువంటి ధాన్యం, మనం బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఆ ఆహారం మొదలెక్కడుందో అక్కడి నుంచి స్వామీజీ అతి తేలిక పదాలతో, మరి దీంట్లో అర్థాలను ఎత్తుకోవాల్సిన పదాలు ఏవి లేవు, సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి పదాలు చినుకు చినుకు వానగా మారి మరి అది ఆ ధాన్యం మనకు అందించడానికి ఎలా అయితే ఆధారం అవుతుందో, మనం ఆహారాన్ని స్వీకరించి ఎలా అయితే మన ఆత్మతత్వాన్ని పరమాత్మని చేరాలో ఈ చిటికలో వారు తెలియజేయడం జరిగింది. అలాగే మరి ఈ చరాచరి జగత్తులో ఒక జీవి ఏ విధంగా ఉద్భవిస్తుంది, అలాగే ఆ జీవి ఎక్కడికి చేరాలి అనేటువంటి తత్వాన్ని ఇందాక మనం విన్నది మామూలుగా మన కళ్ళ ముందు కనిపించేటువంటిది. దీన్ని తత్వంలో వారు ఇలా తెలియజేశారు. లక్షల లక్షల జలచరములుగా మొదట నేను పుట్టితిని, రెక్కల కలిగిన పక్షులలాగా లక్షల జన్మము వెతికిను, లక్షల పశువులు జంతుజాలమై పృథ్వీచరమై పుట్టితి నేను, మానవ రూపము పొందుచు భూమిలో లక్షల జన్మము వెతికిను, పరమ పదంపుకు సాధన చేయుచు జన్మ నివృత్తికి యత్నించి తిని సాధనతోనే సాయుధ్యం అంది సచిదానందుని చేరుతుని. మరి మనం ఒక పరిపక్వ దశకి చేరిన తరువాత ఎలా అయితే సచిదానందాన్ని పొందుతామో ఆ సచిదానందాన్ని పొందడంలో ఉన్నటువంటి ఆ ప్రయాస ఎటువంటిది, ఇప్పటివరకు మనం చేరినటువంటి ఆ దూరంలో మనం పొందిన ప్రయాస, ఈ మానవ జన్మ రావడానికి మనం దాని వెనకాల ఎలా ఉంది పరిస్థితి, ముందుకు వెళితే మనం ఎలాంటి ఉత్తమ పరమ పదాన్ని చేరగలుగుతామనేది వారు దీనిలో తెలియజేయడం జరిగింది. అలాగే మరొక చిటికలో తేలికైనటువంటి పదాలతో చిన్న పిల్లలకు కూడా అర్థమైనటువంటి రీతిలో మింగిలోరు విప్పింది నిర్మలముగా ఉండమని, నేల తల్లి పలికింది సమయం నేర్చుకోమని, తత్వనంతా పొగుతుంది సచిదానందు కణమని. మరి ఆ సచిదానందం ఏదైతే ఉందో, ముఖ్యమైన సత్యమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తెలుసుకోమని మనకి నింగి నేలతో స్వామీజీ వారిని ఉదాహరణగా చూపిస్తూ, మరి మనం ఈ రోజు కూడా భూమాతకి ఓర్పు ఎంత ఉంటుందో, శ్రమ ఎంత ఉంటుందో, దయ ఎంత ఉంటుందో తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ఆ రెండుని ఉదాహరణగానే చెప్తూ అలకి అలకి పదాలతో తెలియజేయడం జరిగింది. అలాగే మరొక చిటికలో అల్పాక్షరాల్లో అనంతమైనటువంటి అర్థాన్ని నిక్షిప్తం చేస్తూ, నడకలో విసరుస, గొంతులో రుసరుస, మందితో గొప్పగుస, ఈ వదిలివయము సచిదానందం. చూడండి ఇది ఎంత అన్ని వినడానికి కూడా మరి అంతకాశలతో అతి తేలికగా మనకు తెలిసే విధంగా ఉన్నాయి. మరి నడకలో విసరుస, గొంతులో రుసరుస, పది మందితో గొప్పగుస. ఎప్పుడైనా మనం మన మాటలు మంచిగా ఉన్నప్పుడే మనకు బాగుంటుంది. పది మందితో గుసగుసలాడుతూ ఉండే వాటి యొక్క అర్థాలు మరో విధంగా మారి మరియు మనం మనలో ఉన్నటువంటి కోప ఆవేశాలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వదిలివేసి మంచి జ్ఞానాన్ని పొందుతూ ఉండు అని తేలిక తెలిసిన పదాలతో మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి మరొక సమస్యలో మరొక కిటికల స్వామీజీ ఇలా తెలియజేస్తూ, మెడలోన దొలుసు చేతికొక చేను, వేళ్ల ప్రేమ బిందులు మెరిసేటి కారులు, బంగారు పెన్నులు రంగూన్ కోటు, యాక్సిడెంట్ల కన్ను నీ మీద పడవచ్చు. ఖచ్చితంగా మనం ఏదైనా కొత్త ఊరికి వెళ్ళినప్పుడు మన యొక్క మన ఆహార్యాన్ని చూసి కొత్త వాళ్ళు మరి వీళ్ళతో ధనవంతులు అనుకుని మనల్ని మోసం చేసే పరిస్థితి ఉంది. లేకపోతే మన యొక్క గర్భం, మన ఆహార్యం, మనం వేసుకున్నటువంటి వస్త్రాలు, నగలు, వీటి వల్ల మరి ఎదుటి వాళ్ళ దృష్టి ఇది మనం ఎలా ఆలోచించవచ్చు. ఈనాటి సమాజంలో మనం చూస్తూ ఉంటే మరి ఆనే చేయవాళ్ళు కానీ అవి ఇవి పెరుగుతూ ఉన్నాయి. ఎదుటి వాళ్ళ కన్ను నీ మీద శాస్త్రాలను చెప్పడానికి కారణం ఇది మనకి చాలా అనుభవం. న్యూఢిల్లీ కానీ అలాంటి ప్రాంతాలు వెళ్ళినప్పుడు మనకి కనుక భాష రాకపోతే వారు నేను ఎక్కడికో తీసుకెళ్తా అని మన దగ్గరికి వచ్చి మరి వాళ్ళు ఎలాంటి మోసాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మనందరి జీవితంలో అనుభవమైనటువంటి విషయమే. ఇవాళ సమాజంలో చూస్తే మరి బంగారం మన మీద ఉన్న బంగారాన్ని దాచబడి మరి ఎదుటి వాళ్ళ కన్ను మన మీద పడి అది ఎలా అయినా వక్రీకరించవచ్చు. కాబట్టి తస్మా జాగ్రత్త అంటూ మరి దీనిలో మనం లౌకిక అర్థాన్ని తీసుకోవచ్చు, మరి అలౌకిక అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. సూక్ష్మంలో మనం అది మనం ఎలా తీసుకుంటే అలా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ స్వామీజీ వారు చెప్పినటువంటి యువత గురించి వారు ఒక మనం ఈ సమాజంలో పరిస్థితులను మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి యువత గురించి వారు ఒక మాట చెప్పి ఉన్నారు ఒక కవితలో. నేటి యువత పరుగులన్నీ దుబాయ్, అబుదాబి, అమెరికాల వైపే. మన సంస్కృతి మంట కలిపి పరదేశపు అలవాట్లను కొనికి తెచ్చుకుంటారు. దోషానికి రూపమైన మీసాలు, కషాయపు రూపమైన గడ్డాలు, మనసు బోనసాయి కాగా వికృత రూపాలై విదేశాన నిలవలేక స్వదేశాన విలువలేక బతకేల నడిపెదరు సచ్చిదానంద. మనం ఈ పరిస్థితిని ఈరోజు చూస్తున్నా ఏదో కేవలం ఆర్థికపరమైనటువంటి ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆశలో ఈనాటి యువత విదేశాలపై అత్యంత వ్యామోహాన్ని చూపిస్తూ మరి వాటి కోసం పరుగులు పెడుతూ వారి యొక్క మనస్సుని కుంచిపోయినటువంటి మనస్సుని బోనస ఇవాళ మన మనసులన్నీ కూడా బోనస ఎందుకు మనం వామన వృక్షాలని చెప్తూ ఉంటాం. ఒక వృక్ష జాతిలో చిన్న ఎంత పెద్ద మహావృక్షమైన ఒక కుండీలో మనం పెంచగలం. మన మనసుని అలా కుంచిపోయినటువంటి మనసును కలిగి ఇవాళ జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఈ కుంచిపోయినటువంటి భావాల్లో మనుషుల యొక్క వికృత చేష్టలు, వారి యొక్క వికృత ప్రవృత్తి మనలో మనుషుల చూడడానికి మానవులే అయినా కూడా వారిలో మానవత్వం మర్చిపోయిన కానదాక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటికి స్వామీజీ వారు ఈ విధంగా యువతకు ఒక సూచన ప్రయత్నం తెలియజేస్తూ స్వదేశాన్ని గుర్తుపెట్టుకోవాలనే సూచన ప్రయత్నం దాంట్లో తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాగే మన యొక్క తప్పులు గురించి తెలియజేస్తూ మరికొన్ని చిటికల్లో ఇలా చెప్తూ, తప్పు చేయని వాడు ధరణిలో పద్దు, తప్పు ఒప్పుకున్న వాడు ధీరుడవును, ఆ తప్పును ఇంకా దరిచేరనికున్నా ధన్యుడవును. ధన్య జీవితీల స్వచ్ఛంబు కాదు సచ్చిదానంద. మనిషి అనేటువంటి వాడు తప్పు చేయడం సహజం. మరి మనం చూస్తే అనేక చరిత్రలో ఎంతటి మహనీయుల చరిత్రలు చూసినా వారి ఆత్మకథలు పరిశీలిస్తే మరి నిజాన్ని నిష్కర్షగా ఉన్నటువంటి వారు నేను ఇలా చేశాను అని వారి జీవితాల్లో కూడా మనం తెలుసుకునే ఉన్నాం. కాబట్టి మనం చేసినటువంటి తప్పును తెలుసుకుని మరొకసారి ఆ తప్పును చేయకుండా ఉండడమే మానవత్వం అనిపించుకుంటుంది అని ఇక్కడ తెలియజేస్తూ, అప్పుడే నీ జీవితం ధన్యత నందుతుంది, అదే ఎలలోనే స్వర్గమవుతుంది అని అంతర్లీనంగా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మరొక కవితలో ఇలా తెలియజేస్తూ, చూడని లేక పువ్వు లేదు, శాంతి లేక సుఖము లేదు, భక్తి లేక యుక్తి లేదు, యుక్తి లేక జయము లేదు, భక్తి ముక్తి కలుగు యుక్తి తెలుపు సచ్చిదానంద. మనకు అసలు ఇవన్నీ ఎందుకు భక్తి అవసరమా, మన జీవితానికి నిజానికి భక్తి అవసరమా అంటే, భక్తి అంటే ఇక్కడ మనం అనేక అర్థాలు చెప్పుకోవచ్చు. మన జీవితాన్ని సన్మార్గంలో మనం నడపడానికి ఉపయోగపడుతుంది. మరి మన పిల్లలకి భయభక్తులు అని చెప్తూ ఉంటాం. భయము భక్తి రెండూ అవసరమే. మరి వాళ్ళ పిల్లల్లో ఆ రెండు లోపించడం వల్లే మన మాట వాళ్ళు వినని స్థితికి, వాళ్ళ మనసుకి ఏదైనా స్థితి అలా చేసేటువంటి స్థితికి వాళ్ళు చేరుతూ ఉన్నారు. కాబట్టి భక్తి అనేది మనకి మొదటి నుంచి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథేవో భవ అని చెప్పి నేర్చుకుని ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా తప్పనిసరిగా అవసరమని తెలియజేస్తూ, తొడిన లేక పువ్వు లేదు, శాంతి లేక సుఖమ లేదు అని ఖచ్చితంగా మన జీవితంలో ఎప్పుడైతే మనం భక్తి భావంతో ఉంటామో, తల్లిదండ్రుల మీద కానీ, గురువు మీద కానీ, దేశం మీద కానీ ఇవన్నీ కలిగి ఉంటామో, అప్పుడే మనకి ముక్తి లభిస్తుంది. అంటే మన ప్రాపంచిక విషయాలుగా ఆలోచిస్తే మనం అనుకున్నటువంటి పనిలో సాధ్యతని పొందగలుగుతాము. అందుకే పిల్లలకి మనం భయభక్తులు అని చెప్తాం. భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే వాడికి వాడి చదువు మీద ఏకాగ్రత అవుతుంది. మరి అలా భయభక్తులతో చదువు నేర్చుకోకపోతే ఈ రోజున ఏదైనా కొద్దిగా మంచి మాటలు మీలాంటి గురువుల దగ్గర వినాలి. ఈ రోజుకి వినగలుగుతున్నాం, నిత్య విద్యార్థిగా మనగలుగుతున్నాం. మరి ఈ రోజున చిన్నపిల్లల్ని మనం విద్యార్థిగా భావిస్తే వాళ్ళు నేను చిన్నవాడిని కాదు, ఎత్తులో నీకంటే పెద్దవాడు పెద్దవాడా అని చెప్తారు. కానీ వాళ్ళు మనుషులుగా ఎదుగుతున్నారు, కానీ మానవత్వంగా పెరగని స్థితిలో ఇలాంటివన్నీ కూడా అవసరం అనిపిస్తుంది. మరొక స్థితిలో మనసులో ఉన్నటువంటి ప్రవర్తన తెలియజేస్తూ, దోషం దేశం పక్కకు నెట్టి శాంతి ప్రేమల పెంపొందించి ఈశాత్మీయులు ఈశ్వని ఇచ్చి మసలిన సచ్చిదానందము తీసుకుంది. మనం ఈ సచ్చిదానందాన్ని పొందాలి అంటే, హాయిగా ఉండేటువంటి మన సత్యాన్ని జ్ఞానాన్ని మనం పొందాలి అంటే, ఎప్పుడూ కూడా మనం ద్వేషాన్ని రోషాన్ని ఇవన్నీ పక్కన ఈశాత్మీయులు మనలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి ఈ అష్టద్రజాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం పక్కకు పెడితే ఖచ్చితంగా మనం శాంతి ప్రేమని పొందొచ్చు అని చెప్తాం. మరి ఇది అనేక మంది కవులు ఈ విషయాన్ని చెప్పినటువంటిదే. మరి కేవలం ఈ ఆధ్యాత్మిక గురువులే కాకుండా మరి ఎప్పుడో మనకి బాలగంగాధర చెప్పినటువంటి అమృతం పుస్తకం రాత్రిలో పిల్లలు కూడా పెట్టడం జరిగింది. బాగా మనం శాంతిని కోల్పోయాం, ఆ శాంతి అనేటువంటిది ఎక్కడుందో వెతికి తెచ్చేయండి అని ఒక ప్రకటన రూపంలో వారు తెలియజేయడం జరిగింది. ఆనాడే కొన్ని దశాబ్దాల ప్రకటన. మరి ఆ రోజున చెప్పింది కొన్ని మనకి ఎప్పటికీ అవుట్డేటెడ్ కాదేమో అనిపిస్తుంది. మరి ఆ మరలినటువంటి శాంతి సమాజంలో ఈ రోజు దొరికిందా అంటే, పూర్తిగా దొరికింది అని మనం మనస్ఫూర్తిగా చెప్పే పరిస్థితి లేదు. అక్కడక్కడ అశాంతి నెలకొంటూనే ఉంది. కాబట్టి అలాంటి శాంతిని ప్రేమను మనం పొందాలి అంటే ప్రతి వారు కూడా ఈ నిత్యాక్రియలు వదిలివేసి దానికోసం ఎవరు ఏ మార్గాన్ని ఏ గురువుని ఎంచుకున్నా, లేకపోతే ఏ జాతి కుల మత భేదాల ద్వారా వారి వారి సంప్రదాయాలను అనుసరించి ముందుకు వెళ్ళినా కూడా అది చేరే మార్గం ఒక్కటే అని చెప్తూ ఆ సచ్చిదానందాన్ని పొందమని వారు ఈ విధంగా ఈ చిన్న కవితల్లో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే, సహజంగా మనిషి ఈ రోజున పెట్టేటువంటి పరుగులన్నీ కూడా డబ్బు కోసమే మూలం. మరి ధనం మూలం ఇదం జగత్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి అలా చెప్పారు కదా, మీరు డబ్బులన్నీ మీరు బతకలేదా అంటే, మంచి బతకడానికి ఊపిరి పీల్చడానికి గాలి ఎంత అవసరమో, ఇవాళ జీవితంలో మరి మనం బతకాలి అంటే, మనం తినాలి అంటే ఆహారాన్ని సంపాదించుకోవాలి. అయితే మరి ఈ సంపాదన ఎలా చేయాలి? దానికంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. మన మానవత్వపు స్థితిలో మన ధర్మాన్ని మన రైలు ఎంత దూరం ప్రయాణం చేసినా ట్రాక్ మీద ఉన్నంత వరకు 8,000 కిలోమీటర్లు, గంటకి 8,000 మైళ్లు, 300 వేలు, గంటకి 300 కిలోమీటర్లు వేగంతో వెళ్ళే రైళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఏం ప్రమాదం జరగట్లేదు. కానీ గంటకి 100 కిలోమీటర్లు వేగంతో వెళ్ళే రైలు కూడా పడిపోయే సందర్భాలు చూస్తున్నాం. అంటే మనం అలాగే మన జీవితం అనే ఈ రైలు ప్రయాణంలో మనం గమ్యాన్ని చేరాలి అంటే మన మనసులో కూడా డబ్బు అవసరమే ఉన్నా కానీ ఈ చతుర్వీద పురుషార్థాలని అనుసరించి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కనుక పొందినట్లయితే ఆ జీవితం సన్మార్గాన్ని పొందుతుంది. కాబట్టి డబ్బుకి మనం ఎంత అవసరాన్ని ఇవ్వాలో అంత అవసరాన్ని ఇవ్వాలని తెలియజేస్తూ, డబ్బున్న వారు ఆలయము కట్టకుడు, డబ్బు నాస్తికుడు కడగొట్టును దేవడము, డబ్బు చేసి కడిగితే పోవున బుద్ధి కండిన మురికి, డబ్బు డబ్బును నేర్పు జాగ్రత్త, సత్యమే ఆత్మ, ఆత్మ శుద్ధము, సత్యదానంద. కాబట్టి మన పైన శరీరంపై ఉన్న మాలిన్యాన్ని మనం ఏ సాధనాలైనా పోగొట్టుకోవచ్చు. మరే ఏ సాధనాలైనా పరిమళ ద్రవ్యాన్ని ఉపయోగించైనా, చక్కటి తప్పు ఉపయోగించైనా, ఏ మార్గాన్ని అనుసరించవచ్చు. కానీ బుద్ధికి అంటే మాలిన్యాన్ని పోగొట్టుకోవడం అనేది చాలా చాలా ప్రధానం. శరీరాన్ని అంటే మాలిన్యం వల్ల ప్రమాదం లేకపోవచ్చు. కానీ మహా అయితే ఏదైనా కొద్దిపాటి అనారోగ్యం, శారీరక అనారోగ్యం, అది కూడా మితిమీరిన మాలిన్యం ఉన్నప్పుడు, కొద్దిపాటి మాలిన్యం తొందరగా అనారోగ్యాలు చేరకపోయినా, మరి కానీ మనసు పండిన మాలిన్యం చాలా చాలా ప్రమాదకరమైనది. దాన్ని ఖచ్చితంగా మనం పోగొట్టుకు తీరాలి అని ఈ చిటిక ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం డబ్బు అవసరమే అయినా కూడా దాన్ని మనం సన్మార్గంగా పొందాలి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా. మరి ఇవాళ అలాంటి ధర్మబద్ధంగా జీవించినటువంటి వాళ్లే డబ్బు ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండి నిద్రపోయేసి నిద్రపోగలుగుతున్నారు. కోటానుకోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా కంటి మీద నిజంగా నిద్రపోతున్నారా అంటే దీనిలో 90% మంది, అవసరమైతే 100% మంది మనస్ఫూర్తిగా మాకు నిద్ర పట్టట్లేదు అనే సమాధానమే వాళ్ళ మనసులోకి వస్తుంది నిజాన్ని మాట్లాడుకుంటూ. కాబట్టి నిజాన్ని ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు అడిగే విషయం. కాబట్టి మన మనసుకి ఆ స్వాంతన చేకూర్చాలి అంటే కేవలం ధర్మబద్ధమైన మార్గాన్ని మనం అనుసరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మరి మాంసి గురించి నేను మొత్తం అనుసరికల్లో ఒక ఫ్రెండ్ని నేను ప్రత్యేకంగా ఒక చోట చేర్చడం జరిగింది. అసలు మనిషికి భాష ఎందుకు అవసరం, భాష అవసరమా అని ఆలోచిస్తే మరి భాష లేని వాళ్ళు కూడా భాష లేని జీవరాశులు ఎన్నో జీవిస్తున్నాయి అంటే మనం ఇందాక చెప్తున్నాం. వాళ్ళన్నీ కూడా జీవిస్తున్నాయి, పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. పుట్టలోని చెదలు పుట్టవా తిట్టవా అన్నట్లుగా అన్ని పుడుతూ ఉన్నాయి, కాలం చేస్తూ ఉన్నాయి. కానీ మనిషి మనిషిగా జీవించాలంటే, జ్ఞానాన్ని పొందాలి అంటే, మన మనోభావాన్ని చెప్పుకోవాలి అంటే భాష అవసరం. మూగవాడు కూడా తన సైగల ద్వారా, తనకి భగవంతుడు అందించిన భాష సైగలే, తన సైగల ద్వారా తను ఏం చెప్తున్నాడో మనకు అర్థం అవుతుంది. కాబట్టి మనకి భగవంతుడు భాష అనేది ప్రసాదించాడు కాబట్టి, వాక్కు అనేది ప్రసాదించాడు కాబట్టి, మరి వాక్కు అనేది సరస్వతి స్వరూపమని, ఆ దైవ స్వరూపమని మనం భావిస్తున్నాం కాబట్టి ఆ వాక్కుని మనం అందుకే మనం చెప్తాం. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మన పెద్దలు చెప్పిన సామెతలు మనకు ఉన్నాయి. వెనకటి రోజుల్లో మరి మా పాఠాల్లో కూడా ఈ సామెతలన్నీ అప్రయత్నంగా వాటంతగా వస్తూ ఉండేవి. మా మనసు మీద అవి ఒకసారి చెప్పగానే జీవితకాలాలు నిలిచిపోయినాయి. మరి వాళ్ళ పిల్లలకి సామెత అంటే ఏంటో తెలియని పరిస్థితికి చేరుకున్నాం. ఆ సామెతల్లో మరి అనంత అర్థం ఉంది. మనం నోరు మంచిదైతే అన్ని పరిసరాలు బాగుంటాయి, అందరూ మనకు మిత్రులు దొరకారు. మన భగవద్గీతలో కూడా మరి అదే చెప్పాడు కదా, వస్తే నువ్వు ఎదుటి శత్రువుని చేసుకున్నా మిత్రువుని చేసుకున్నా అది ఇల్లు బట్టే ఉంటుంది అని. ప్రత్యేకంగా శత్రుత్వం అనేది భగవంతుడి పుట్టుకతో ఏ మనిషిలోనూ ఇవ్వలేదు. మనం ఒక ఒక తెల్ల పేపర్ని మనం ప్రింట్ చేసినప్పుడు అది ఏ భాషకు సంబంధించిన పుస్తకం కాదు. మనం దానిలో ఏ భాష రాస్తే అది ఆ భాష గ్రంథం అవుతుంది, ఏ భాష ఏ సబ్జెక్ట్ రాస్తే అది ఆ సబ్జెక్ట్ నోట్స్ అవుతుంది. అదేవిధంగా మన మనసు అలాంటి తెల్ల కాగితం లాంటిది. ఆ మనసు మీద ఎప్పుడు సువర్ణాక్షరాలే ఉండాలి, కానీ పిచ్చి గీతలు పిచ్చి రాతల్ని మనం ధరిచేయనివ్వకూడదు. తెలియక అప్రయత్నంగా వస్తున్న వాటిని సరిచేసుకునే ప్రయత్నం, ఇందాక మనం చెప్పినట్టుగా ఆ దోషాలు తప్పుల్ని మనం సరిచేసుకుంటూ, దోషాలు చేయడం మానవ సహజం కాబట్టి వాటిని సరిచేసుకుంటూ జీవించడమే ధన్యమైన జీవితం అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ భాషకున్న విలువేంటో రెండు చిటికలో స్వామిజీ గారు నిర్ణయించిన చిటికలు తెలియజేస్తున్నాను. నడవడికను మార్చినది, దడ బిడలను రూపునది, హద్దులను చెప్పునది సచిదానంద భాషే. మీరు భాషలు చెప్పారు కదా, తమిళ, కన్నడ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఇన్ని భాషలు ఉన్నాయి. మరి సచిదానంద భాష అంటే ఏమిటంటే, మనం ఇంతకాలం చెప్తున్నటువంటి మనలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ సచిదానంద భాషగా మనం భావిస్తూ, కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అనే అంతర్లీనంగా ఆధ్యాత్మికతను కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఈ చిటికలో. అలాగే మరి మరొక తెలుగు భాష గురించి వారు నిర్ణయించినటువంటి చిటుకు, అన్ని భాషల కన్నా అందమైన తెలుగు భాష నాది. ఒక పరి చదివితే ఒక అర్థము, పరిపరి చదివితే పలు అర్థములు, జీవితాంతము చదివి జ్ఞానమును పొందు సత్యానంద. మరి దీని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, అందరూ గురువులు కాబట్టి మన తెలుగు భాషలో ఉన్న శ్లేషార్థాలు ఒక కోణంలో చూస్తే ఒక అర్థం కనిపిస్తుంది, మరొక కోణంలో చూస్తే మరొక అర్థం కనిపిస్తుంది. మనం చూసేటువంటి భావాన్ని బట్టి మా భాషలో మరి ఆ తెలుగు భాష యొక్క అందం సజంతమైనటువంటిది మన తెలుగు భాష అని తీవాలి. మన తెలుగు భాష వేడుకలు అన్ని కూడా జరుపుకునే ఉన్నాం. తెలుగు మన మాతృభాష కాబట్టి ఆ భాష యొక్క ఆ భాషని మనం ఎప్పటికీ కూడా కన్నతల్లిని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో తెలుగు భాషను కూడా అలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి సాంతర్యానికి తెలియజేస్తున్నారు. ఇది మన కోసం కాకపోయినా మన పిల్లలకి నేర్చడానికి ఈ చిన్న చిన్న చిటికలు బాగుంటాయని నేను భావించాను. ఎందుకంటే వాళ్ళకి భాష పట్ల పరాయి భాష వ్యామోహంలో ఉన్నటువంటి నేటి సమాజంలో ఇక్కడ ఒక చిన్న విషయం, పరాయి భాష వ్యామోహం ఎవరికిందండి? ఎవరికిందండి అంటే 4 ఏళ్ళ పిల్లాడికి ఉంటుందా పరాయి భాష వ్యామోహం? 4 ఏళ్ళ పిల్లాడు అమ్మను పక్క పొరిగింటమ్మ అక్కడ ఉంటే వాడు అమ్మనే చేరతాడు, పొరిగింటమ్మని చేరడు. కానీ పరాయి భాషను గౌరవించమని మనమే నేర్పిస్తున్నాం. మన భాషని వదిలి పరాయి భాషను అందుకోమని అమ్మ చేయని వదిలేసి పరాయి చేసిన మనమే బాల్యం వారికి అందిస్తే తర్వాత అమ్మ చేయని పట్టుకోలేదని నెత్తి నోరు ముట్టుకుంటే ఇంకా వాడెక్కడ పట్టుకుంటాడు. ఆ చేతికి ఉన్న లింకును మనమే కప్పిస్తున్నాం తల్లిదండ్రులుగా. కొద్దిగా దీన్ని అంటే ఒక తల్లి వేదనగా మరి మాట మీద ఉన్న ఒక పిచ్చో వ్యామోహం లేకపోతే అపార రాత మీద ఉన్నంతని మాటని కొంచెం సర్వ్ చేసుకుని చెప్పడం జరిగింది. ఎందుకంటే పరిశీలిస్తున్న పరిస్థితిని చూస్తూ మరి ఏ తల్లికైనా అమ్మ అంటే ఆనందం లేదు, మమ్మీ అంటేనే ఆనందం. ఇంగ్లీష్ మీడియంలో చదవడం ఏంటి, అమ్మ అంటే ఏంటా, మీ స్కూల్లో ఇంగ్లీష్ నేర్పలేదా అని రేపొద్దున వచ్చి ఆ స్కూల్ వాళ్ళని అడుగుతారు, ఏంటి మీ స్కూల్లో ఇంగ్లీష్ లేదా అని. కాబట్టి ఆ మాతృభాష మీద ఉన్న మమకారాన్ని మనం జీవితాంతం పిల్లలకు నేర్పాల్సిందే. ఇది మనం అనుసరించిన రోజు ఏ బిడ్డ తల్లి చేయి విడనాడడు, పరాయి చేతిని కట్టుకోడు. ఇది నాకు తెలిసినటువంటి ఈ అన్ని తత్వాలు చదవడం నాకు తెలిసినటువంటి అర్థం. మరి మరొక భాషల గురించి తెలియజేస్తూ, దేశాలన్నీ అయితేనేని, భాషలన్నీ ఉంటేనేని, వేషాలన్నీ అయితేనేని, అందరికీ ఈశ్వరుడు ఒకటే సత్యజనందం. నువ్వు ఎన్ని దేశాలన్నా చేయవు, మరి ఎన్ని భాషలన్నా నేర్చుకో, వేషాలు ఎన్ని వేసినా సరే. వేషాలు అంటే ఇక్కడ మనం మనం వేసుకునేటువంటి వస్త్రధారణ కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, మనం అనుసరించేటువంటి ప్రవృత్తి కావచ్చు, ఏది అయినా కూడా మరి మన యొక్క మతాన్ని అనుసరించి, మన దైవారాధనని అనుసరించి, మన వస్త్రధారణ. మరి మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి. ఎవరెవరు ఏ జాతిలో జీవిస్తున్నా, ఎవరెవరు ఎవరి మత సంప్రదాయాన్ని అనుసరించినా, మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ పరాయి మన సంప్రదాయాన్ని అనుసరిస్తూ పరాయి యొక్క సంప్రదాయాన్ని వాళ్ళని గౌరవిస్తూ ఉండబట్టే మరి మన మన కనీసం మన దేశం ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు తెచ్చుకునేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి దాన్ని మనం ఈశ్వరుడు ఒకడే, పరమాత్ముడు ఒకడే, ఏ భాషని నేర్చుకున్నా, ఏ భాషలో చెప్పినా, ఏ భాషలో ఉన్నా మన మన శరీరానికి గాయమైతే మనం అమ్మ అంటాం, మరొక భాషలో ఉన్నవాడు వాడి భాషలో అమ్మ అంటాడు. అంతేగాని భాషను విడనాడి, అందుకే మనకి చెప్తారు హాస్యంగా కూడా, మరి ఒక పండితుడు ఒక ఆస్థానానికి వెళ్ళి నా మాతృభాష ఏదో ఎవరు కనుక్కోలేరన్నప్పుడు వాడి మాతృభాషను తెలుసుకునే ప్రయత్నం వారు ఎలా చేశారో మనందరికీ తెలుసు. అదేవిధంగా మనం ఎన్ని మెట్లెక్కినా మొదటి మెట్టును మాత్రం మనం మరవకూడదు, మన మాతృభాషను మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదని తెలియజేస్తూ మరొక చిటికలో, మాటలలో కృష్ణ జపం, మనసంతా కృష్ణామయం, పాప మెదుల పోవునో తెలియజేయి కృష్ణానందం. కానీ మనం చూస్తూ ఉన్నాం మరి మాట్లాడేటప్పుడు చెప్పేటువంటి చేతలు ఎప్పుడూ దైవనామస్మరణే. కర్మే మాలా చిరైతో అని మనకి దోహేళ్ళు చెప్పి ఉన్నారు. చేతిలో జపమాల తీసుకుతూ ఉంటుంది మనకి చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద వింటూ ఉన్నాం. దేవాలయానికి వెళతాము, మరి దేవాలయానికి వెళితే బయట ఇచ్చిన ఆ చెప్పులు ఏదో ఒక 500 600 పెట్టుకుంటుంటాం, మన మనసు వాటి మీదే ఉంటుంది. ఎందువల్ల అంటే మనసు ఎక్కడ లగ్నం అవుతుంది, మనం దేవాలయానికి వెళ్ళిన చెప్పుల కోసమా, లేకపోతే ముందు వాళ్ళు వేస్తున్న నగల కోసమా, ముందు వాళ్ళు వేస్తున్న వాళ్ళ యొక్క ఖరీదైనటువంటి చూడడం కోసమా అంటే, అందుకే మనకి నేననుకోవడం భగవంతుని సన్నిధికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకోమంటారు. కొంతమంది కళ్ళు మూసుకుంటే స్వామి ఎక్కడ కనబడతాడండి, మీరు సరిగ్గా చెప్పలేదు కానీ కొన్ని కోణాల్లో మనం ఆలోచిస్తే అలా అనిపిస్తుంది. కానీ నేననుకోవడం నాకు అర్థమైనటువంటి అర్థం, కళ్ళు మూసుకోవడం వల్ల నీ మనో ఫలకం మీద ఆ భగవంతుని యొక్క రూపం స్థిరమై ఉంటుంది. నీ మనసు ఒక్కసారి స్వామిని దర్శించి నువ్వు గనక కళ్ళు మూసుకుంటే ఆ మనోచిత్తం మీద ఏ స్వామి రూపం అయితే ఉందో, నీ కళ్ళ ముందు వంద కనిపించినా అది ఏది నీ కంటి కనిపిస్తూ నీ దృష్టి అంతా పరమాత్మ మీద కేంద్రీకృతమై ఉంటుంది. మనం తిరుపతి వెళ్లి స్వామిని ఒక్కసారి దర్శిస్తే క్షణకాలం మాత్రమే దర్శిస్తాం, నీ చిత్తం మొత్తం. అందుకే మనకి ఇవాళ మనకి అధికారికంగా కానివ్వండి, ఏ రూపంలో కానివ్వండి, ఒక సెల్ఫోన్ ఎలా చేయట్లేదు, దీనిలో చాలా మంచి ఉద్దేశం కూడా. వాళ్ళు అధికారికంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఆ పద్ధతి ఇచ్చినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఫోన్ వస్తుంది, అది మన మన ఆలోచనని మరొక వైపుకి మళ్ళేస్తుంది. కాబట్టి ఏమీ లేకుండా కేవలం నిర్మలమైన చిత్తంతో భగవంతుని దర్శనానికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన మనస్సు స్వామి మీద కేంద్రీకరించడానికి దగ్గర అవుతుంది, అదొక మార్గదర్శకం, అదొక సులువవుతుంది అనే ఉద్దేశంతో మనం ఏమీ తీసుకెళ్లకుండా కేవలం మంచి నిర్మలమైన హృదయంతో ఆ దైవ దర్శనం చేసుకోవాలి. అప్పుడే నీకు ఆ సచ్చిదానందం అందుతుంది అని ఇక్కడ తెలియజేస్తూ, మనసంతా కృష్ణా జపం, కృష్ణమయ ఇక్కడ కృష్ణ అంటే మనం చెప్పేటువంటి అర్థం కోరికలు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం, మన సినిమా దగ్గర మనం చాలా జోక్స్ చూస్తున్నాం. భగవంతుడి దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన ముందు మనం ఇంత చెక్క పెడతాం. మనం పట్టుకెళ్ళేది ఒక కొబ్బరికాయో రెండు పళ్ళో లేకపోతే రూపాయి కానుకో, అంత పెద్ద చిట్ట ఆయన ముందు పెడతాం. ఎందువల్ల అంటే మనం కేవలం ఒక కోరికల మూత కట్టుకుని వెళ్ళాం. నిర్మలమైన మనస్సును పక్కన పెట్టి మన మనస్సు నిండా కోరికల మూతను కట్టుకు వెళ్ళి స్వామిలో నాకు ఈ కోరికను తీర్చు అని వెళ్తున్నాం. మరి మనం చెప్పాం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గురువులు లేదా శంకరాచార్యుల వారు లేదా ఇలాంటి గురువులు ఎవరైనా ఒక విలువైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా మన కోరిక అనేది ఉన్నతమైన కోరిక అవ్వాలి కానీ అతి సూక్ష్మమైనది అతి చిన్నదైనది కోరుకుంటే అది మన అజ్ఞానం అవుతుంది కానీ అది మన తెలియదవతనం అవ్వదు. అందువల్ల మన కోరికల చిట్టాన్ని పక్కన పెట్టి అదే మనకి పిల్లలు సినిమాలో చూపిస్తారు. ఒక బిడ్డ ఒక పొరిగింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వాడి దగ్గర తినేటువంటి పదార్థాలు ఉండి నాయన తీసుకో అంటాడు, ఆయన మొత్తం మీరే పెట్టండి అంటాడు. నాయన తీసుకో పర్వాలేదు నేను మొహమాట పడుతున్నావా అంటే లేదు మీరే పెట్టండి అంటే సరే ఈయన పెడతాడు ఆ పిల్లవాడు. పక్కకి వచ్చిన తర్వాత నిజానికి ఆ సినిమాలో ఆ పిల్లాడి వయసు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. ఏం లేదు అలా అన్నావు ఆయన పెట్టమని కదా ఎన్నిసార్లు ఆయన బతుమాలిస్తున్నావు ఏంటంటే లేదండి నేను తీసుకుంటే నాకు చిన్న చిన్న 4 సంవత్సరాలు వస్తాయి ఆయన పెట్టారనుకోండి ఎక్కువ వస్తాయి నా చేతికి ఎక్కువ తినచ్చు నేను అంటావు. నిజానికి ఇది బాలల తత్వం. మరి మనం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ తత్వం విభిన్న కోణాల్లోకి వెళ్ళిపోము. మరి పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి జ్ఞానం ఏమైంది, ఏం కావాలో నువ్వే కోరుకుంటున్నావు. అదే మనం గనక పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి అని గనక మనం కోరుకోకపోతే పరమాత్మ నీకు అంతకంటే విలువైంది ఇస్తాడు. లేదు ఆయన ఏమి ఇచ్చాడో అదే విలువైంది. కాబట్టి ఆ తత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ముందుగా మనకి తెలిస్తే మనం మన పిల్లలకి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ విషయాన్ని మనం దీనిలో తెలుసుకుంటూ మరి ఈ చిటికలో మరొక విషయాన్ని స్వామికి చెప్తూ తెలుగు భాష గురించి తెలుగు చదివే అలవాటు చేస్తే తప్పును తలకోదు. పోతన తిక్కన నన్నయ్య రూటు కవిత పోతన తిక్కన నన్నయ్య రూటు కవితే సజ్జానందని హ్యాబిట్. ఇందాక మనం ముందే నేను వినవించి ఉన్నాను దీనిలో ఏదో తెలుగు సాహిత్యం ఆంగ్ల పదాలు దీనిలో రావడానికి అనర్హం అనేటువంటి సంప్రదాయం ఏమీ లేదు. తెలుగుని గౌరవిస్తూ మన అమ్మని మనం గౌరవిస్తూ పొరుగమ్మని కూడా పొరుగమ్మల్లో కూడా మన అమ్మని చూసేటువంటి సంస్కారం మనది. మన భాషను మన మన భాషలో మనం చెప్తూ ఇతర భాషలో ఉన్న పదాలు కూడా అవసరమైన చోట స్వామీజీ మనం ఎక్కువ ఏవైతే తెలుసో ఆ పదాలని అలాగే ఉపయోగించడం జరిగింది. కాబట్టి హ్యాబిట్ అనే పదం మనం దినచర్యలో రోజు వాడేటువంటి పదమే. కాబట్టి తెలుగు చదివే అలవాటుని చేస్తే పిల్లలకి దానివల్ల మన తలపోటు తగ్గుతుంది అంటున్నారు. మనం పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడమని చెప్తున్నాం, నిజానికి వాళ్ళ తలపోటును పెంచుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఆ పాఠశాలలో చెప్పేది అర్థం కాదు నేను అనలేదు, అర్థం చేసుకునేటువంటి అవగాహన శక్తి వీరికి ఉండాలి. అర్థం కాకపోతే మనం తెలుగులో అయినా మాతృభాషలో చెప్పే ఆ భాషలో చెప్పిన వీరికి తొందరగా అర్థమవుతుంది. కానీ మనం మాతృభాష నిషేధం, అక్కడ అసలు తెలుగు మాట్లాడమే పోదు, మరి ఎలా అర్థమవుతుందండి వాడికి. అందువల్ల తెలుగు భాషను మాట్లాడితే నీ తలపోటు తగ్గుతుంది. కాబట్టి పోతన తిక్కన నన్నయ్య రూపే మనకి మంచి సరైన మార్గం. మరి వాళ్ళ రోజున పోతన తిక్కన నన్నయ్య ఎలా పిల్లలకి చెప్తే ఏ సినిమాల్లో హీరో ఉంది అంటారు, అది తప్ప మరొకటి వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి మరి ఇంకొక ఇక్కడ మనకి పూర్వకాలం మన పేర్లు కూడా ఎక్కువగా భగవంతుడికి సంబంధించి ఉండేవి, లేకపోతే గొప్ప వాళ్ళ పేర్లో మన వంశంలో ప్రముఖుల పేర్లో ఉండేవి. ఇవాళ మనం ఆ సంప్రదాయానికి కూడా కొద్దిగా స్వస్తి పలికి పక్కకు వెళ్ళి గమ్మి డుమ్మి మరి లేకపోతే మరొక పరికరాల పేర్లో ఇంకేవేవో పెట్టుకునే స్థితికి మనం ఈ రోజున వచ్చాం. కాబట్టి అందువల్ల కనీసం పూర్వ కవుల గురించి అప్పుడప్పుడే ఉన్నా ఏదో ఒక పండుగలప్పుడైనా కనీసం తెలియజేస్తూ ఉంటే మన భాషలో ఉన్న గొప్పతనం వారికి తెలియజేస్తూ తెలుస్తుంది. ఎందుకంటే అందరూ పెద్దలే ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఏది పిల్లలకు తెలియజేసే విషయాలు ఉన్నాయో నేను వాటిని ఉదయించడం జరుగుతుంది. విద్య విషయానికి వస్తే వినయంబు లేక విద్యల అప్పును విద్య లేని వాణి మనసేల వికసించు మనస్సు తేజము లేక మానవతే దక్కున మానవత లేని మనుగడేలా వినయాన్ని ఇవ్వని విద్యల దండగా చెప్తానందా. మరి విద్యా దదాతి వినయం అని మనకి పదవాలు చెప్తున్నారు. వినయం ఎలా వస్తుందండి మీకు, వినయ విజేతలు ఎలా వస్తాయంటే విద్యాలే వస్తాయి. అసలు విద్య అంటే ఏంటండి, ఇవాళ విద్య అనే దానికి ఈ ప్రాపంచిక లౌక్యంలో కేవలం విద్యని మనం చదువుకుంటున్నామా అంటే చదువుకుంటున్నామా అంటే చదువుకుంటున్నామనే మనం చెప్పాలి. కొద్దిగా నేను ఈ ముందుకు వెళ్తున్నాను కొంచెం విషయాల్లో, చిటకం విశ్లేషణ చేసే విషయంలో అధ్యక్షులు వారిని అందించాలి. ఎందుకంటే నేను చెప్పాలనుకున్న మాటల సందర్భం కలిసింది కాబట్టి చెప్తున్నా. చిటకల్ని విశ్లేషిస్తూనే ఎక్కువ చూస్తారు. కానీ ఇక్కడ మనం ఈ విద్య విషయానికి వస్తే చదువు కొనకూడదు. చదువుని పిల్లలకి నేర్పించాలి. అయితే చదువుకి డబ్బు అవసరమే, కానీ విద్యలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, మానవతలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ అవి లోపిస్తున్నాయి. మనం చెప్తాం, కొంతమంది చెప్తారు పువ్వు ఈ వాసనకి, ఈ పువ్వుకి వాసన లేదండి, పూజకి మంచిరాదని చెప్తారు. ఎందువల్లండి పువ్వుకి అసలు వాసన ఎందుకు ఉండాలి? అంతకంటే అందంగా ఉంటుంది ప్లాస్టిక్. మరి వాళ్ళ కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం కూడా, మరి భగవంతుడికి ప్లాస్టిక్తో ఆయన కూడా నేను చేసాం. చివరికి మనల్ని వాడద్దంటే భగవంతుడిని కూడా ప్లాస్టిక్ నేను చేసుకుంటాం. ఇవాళ ఎక్కడైనా అవి లేనటువంటి కొన్ని చోట్ల మనం అలంకారానికి వాడుకోవచ్చు, కానీ ఆరోగ్యానికి పనికిరాదు అన్నప్పుడు దూరంగా ఉండాలి. కానీ క్షణంలో కొన్ని గంటల్లో వదిలిపోయేటువంటి సహజమైనటువంటి పూర్తి విలువెక్కువ ఉందా, ప్లాస్టిక్ పూర్తి విలువెక్కువ ఉందా అంటే మనం దేనికి చెప్తాం? జీవం ఉన్న పరిమళాన్ని వద్ద చెల్లేటువంటి స్వచ్ఛమైన పువ్వుకే విలువ ఉందని చెప్తాం. భగవంతుని యొక్క భగవంతుని పూజలో కూడా కొన్ని పూలకి పరిమళం మనకు లేకపోతే కొన్ని వాడద్దు అని చెప్తాం. పరిమళం ఎవరికి కావాలండి? భగవంతుడికి పరిమళం అవసరమా? ఆయన దుర్గంధపూరితంగా ఉన్నాడా? దుర్గంధపూరితంగా ఉన్నది మన మనసు. మన ఇంట్లో మన పరిమళంతో ఉన్నటువంటి పుష్పాలను పెడితే మన ఇల్లంతా పరిమళం వ్యాపిస్తుంది. దానివల్ల మన మనసు కూడా వికసిస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి. ఆ రోజంతా కూడా ఆ సౌగంధం మన ఇంటి ముందు ఉంటుంది. ఇవాళ మనం అది కూడా మానేసాం. మరి కృత్రిమమైనటువంటి పరికరాలు, మరి వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. కృత్రిమమైనది కూడా ఎవరికి తెలియకపోవచ్చులేండి, అందరూ గురువులే కాబట్టి. కాబట్టి ఆ కృత్రిమమైనటువంటి అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ పరిమళ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉన్నా, దాని ద్వారా అనారోగ్య పాలవుతూ ఉన్నాం. కాబట్టి ఆ పరిమళాన్ని మనం ఆస్వాదిస్తే ఆ వినయం వల్ల మనకి విద్య వస్తుంది. కాబట్టి విద్యను మనం ఆస్వాదించి ఆ విద్యని, ఆ సరి అయిన సక్రమైన విద్యని అందించాలి మనం పిల్లలకి. ఎక్కడ ఉందండి మీరు అది కొత్తగా చెప్తున్నారు, ఈ విద్య ఎక్కడ ఉంది అంటే, ఈ విద్య అనేది దండలో దారంగా ఆ విద్యలోనే అంతర్లీనంగా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు అంతర్లేనండి? వేమన శతకం మరి మా చిన్నప్పుడు ఉంది, మీ చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో వేమన శతకం ఉంది, ముందు తరాల్లో కూడా వేమన శతకం ఉంటుంది. దానికి ఎప్పుడు ఉండకపోవడం అనేది లేదు. మరి మీరు నేర్చుకున్నారు, నేను నేర్చుకున్నాను, మా పిల్లలు నేర్చుకుంటున్నారు వేమన శతకం. సుఖంగా మార్పు రాలేదు, చూసే కోణంలో మార్పు వచ్చింది. ఆ అంతర్లీనంగా ఏదైతే దారం అయితే ఉందో ఆ దారమే ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మికత అనేది ఇవాళ లోపించిన కారణంగానే మరి ఇవాళ మనం ఇంత పాపులాడాల్సి వస్తుంది. మా పిల్లాడికి అసలు బుద్ధి జ్ఞానం లేదండి, గురుగ్రహమండి రాడు, సినిమా చూస్తూ కూర్చున్నాడు అమ్మ, వాడు రాడు, వాడికి తెలియదు కాదు. పిల్లలు మనం ఎలా చెప్తాయో అలా వింటారు. వాడిని గుడికి తీసుకురావాల్సిన బాధ్యత మనదే. గుడికి ఎందుకు రావాలి, రావడం వల్ల జరిగే మేలేంటి, మేలుందా నష్టం ఉందా అని విశ్లేషించాల్సిన జ్ఞానం ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే పిల్లలకు చెప్తాం. కాబట్టి అందువల్ల ఆ వినయాన్ని అందించాల్సినటువంటి బాధ్యత, విద్యని పాఠశాలలో అందించే విద్యతో పాటుగా మన పిల్లలకి మనం అంతర్లీనమైనటువంటి విద్య ఏదైతే ఉందో అది తల్లిదండ్రులుగా మనం అందించే బాధ్యత మనకుంది. అలాగే ఆ చదువుల్లో కూడా మరి ఇవాళ గురువులు కూడా నేను ఒక ఉపాధ్యాయురాలాగా, ఉపాధ్యాయుడిగా మరి అది నేనైతే పూర్తిగా అందించగలుగుతున్నానేమో నేను అనుకుంటున్నాను. మరి కొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు ఇవాళ గురువులు కూడా అసలు ఆ అంతర్లీనమైనటువంటి విద్య ఏదో వారికే తెలియని పరిస్థితులు, అనేక కారణాల వల్ల వాళ్ళు ఉద్యోగం సంపాదించిన తర్వాత నామమాత్రంగా మరి పాఠాలు చెప్పడం గురువుల విషయంలో మన్నించాలి. నేను నేటి వ్యవస్థను కొంచెం అప్పగిస్తున్నాను, కొంచెం దాన్ని ఒక మాటలో తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ గురువులు మంచి విద్యను అందించడం వల్లే మా లాంటి శిష్యులను తయారయ్యాం. చాలా గర్వంగా చెప్తాం మా గురువుల గురించి. అలాగే ఈనాటి విద్యార్థులకు కూడా అలాంటి విద్య అందాలి. అందుకేనే రేపటి సమాజం మరి నిజమైన మానవత్వంతో నిండిన సమాజం అవుతుంది. సాహిత్యం అందించేది సమాజ హితమే కాబట్టి అది పిదక సాహిత్యం అవనివ్వండి, మరొక నన్నయ్య చెక్కన సాహిత్యం అవనివ్వండి, లేదంటే సుశ్రీ గారి సాహిత్యం అవనివ్వండి, కినారే గారి సాహిత్యం కానివ్వండి, ఎవరి సాహిత్యమైనా సమాజ హితం కోరేదే కాబట్టి ఆ సమాజ హితాన్ని మనం వారికి చేర్చాల్సిన బాధ్యత మధ్యలో వారధులుగా మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆ వారధి తగ్గిపోయిందో మరి ఈనాటి మానవత్వం అనేది మంటగలిసిపోయే పరిస్థితి ఉంది, మానవత్వం మరుగున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది నా చిన్న ఆవేదన. కాబట్టి అలా వినయాన్ని పిల్లలకి ఖచ్చితంగా వీటి వల్ల నేర్పించాలి. అయితే మనం ఇవాళ చెప్తున్నాం, దీంతో మనం విజ్ఞాన అంశాన్ని పూర్తి చేసి మరొక అంశంగా చెప్తాను. పెద్దలు మన్నించాలి. ఇవాళ పిల్లలకి మనం చెప్తున్నాం, పిల్లలకి మన వాడికి 90 మార్కులు వచ్చాయి, పక్క వాడికి 97 వచ్చినాయి, నీకెందుకు రాలేదురా అని మనం ప్రశ్నిస్తున్నాం. నిజమే, వాడికి 97 వచ్చినాయి, వాడి ఆలోచన శక్తి, వాడికి ఉన్నటువంటి విజ్ఞానం, వాడికి ఉన్న జ్ఞాపక శక్తి, వాడి మనసుకు ఉన్న ప్రశాంతత, అది వాడి విజ్ఞానం. వీడు కూడా 90 వరకు తెచ్చుకున్నాడు కదా, అంతవరకు వాడు ప్రయత్నించాడు కదా. కానీ మనం తల్లిదండ్రులుగా పిల్లల్లో పోటీ పెంచాలి, కానీ చెడు పోటీ తత్వాన్ని వాళ్ళలో పెంచి ఇవాళ ఆ పరిస్థితిని ఆత్మహత్యల వరకు తీసుకెళ్తున్నాం. మరి ఇవాళ వాళ్ళ కారణం 60% 70% తల్లిదండ్రులు. ఇవాళ విద్యార్థులు, నేటి యువత అలాంటి మార్గం వైపు వెళుతోంది అంటే అత్యంత బాధాకరమైన విషయం. నేను తీసుకున్న చిటికి సాధ్యమే కానీ ఇక్కడ సందర్భం వస్తుంది కాబట్టి చెప్తున్నాను, మన్నించండి. ఎందువల్ల అంటే చాలా బాధనిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూసి. అందుకే ఇక్కడ స్వామికి ఈ చిటికలు ఈ రోజు నిన్న మొన్న ఒక ఋషికేశ్వర మరొకళ్ళు మరొకళ్ళ గురించి చెప్పిన చిటికలు కాదండి. ఈ పుస్తకం వచ్చివేసింది 2006 ఆనాటి పరిస్థితుల్లో కూడా. అందుకే మనకి సాహిత్యం అనేది ఎప్పటికీ ఎవరికి ఎప్పటికీ నిత్యనూతనం, దానికి పాత అనేది లేదు. మన ఆత్మకి ఎలా అయితే పాత లేదో, మన శరీరానికి మాత్రమే పాత ఉంది, కానీ ఆత్మకి ఎలా అయితే పాత లేదో మన సాహిత్యం కూడా అంటే నిత్యనూతనం, దానికి నిరూపణ మన సాహితీకత. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుందంటే ఇద్దరున్నా, ముగ్గురున్నా, 200 20 నిత్యంగా ఇది ఇలాగే ఒక కాలంతో పాటు కొనసాగుతుందంటే అలాంటి సాహిత్యం తెలిసిన, అలాంటి మనసు తెలిసిన పెద్దలు ఉండబట్టే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ తత్వాన్ని ముందు సందేశం కూడా తీసుకెళ్తే ఈ సభకి నేను చాలా ప్రయత్నం చేశాను. ఈనాటి తరాన్ని కొద్ది మందినైనా కూర్చోవాలి దీనిలో అని నా దీనిలో పరిధి వరకు నేను ప్రయత్నించాను. కానీ కొద్ది మంది వేల మంది లెక్కబట్టే విధంగా ఈ సభకి రావడం జరిగింది. ఏదేమైనా మనం అందిస్తాం, కానీ అందుకనే అందుకునేటువంటి మరి ఆ మనసు కూడా వారికి ఉండాలి. సరే, ఇక్కడ పోటీతత్వాన్ని గురించి పఠయ వసతే విద్య అని పెద్దలు చెప్పారు కదా. నిజమే, విద్యకి పోటీ ఉంటేనే చదువు వస్తుంది, పోటీ లేకపోతే చదువు రాదు. ఇవాళ సభకి రావాలి కాబట్టి చిటికలు ఇంతకుముందు నాకేదో కొద్దిపాటు తెలుసున్నా, సభకి రావాలి కాబట్టి మరింత లోతైన లోతుగా అన్ని కోణాల్లో నేను చదవడం జరిగింది. నిజమే, కానీ ఆ పోటీతత్వం అనేది మంచి పోటీని మన పిల్లలకి అందించాలి. దాని గురించి స్వామీజీ గారు చెప్పినటువంటి కవిత ఇది, చదువులలో పోటీ మంచిదే, ఆటలలో పోటీ మంచిదే, అన్నిటిలో పోటీ మంచిదే, కానీ పోటీ పోరుగా మారరాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది, పోటీ పోరుగా మారరాదు. ఈర్ష్యాసూయలు ఉండరాదు. సచ్చిదానందుడి మాట వింటే పోటీలో సత్యంగా గెలిచినట్లు మన జీవితం నుండి అపజయం ఎక్కడి నుంచి వస్తుందండి. ఇలాంటి మంచి పోటీ తత్వాన్ని మన పిల్లలకి నేర్పిస్తే అపజయాలు మన దరి చేరవు, మన పిల్లల దరి కూడా చేరవు. ఎందువల్ల అంటే వాళ్ళలో పోటీతత్వంతో పాటు పోటీ వెనకాలే మరొకటి జెండగా వస్తోంది. వీడికి ఎక్కువ మార్కులు రాకపోతే వెంటనే వచ్చిన వాడి మీద ఈర్ష్యాసూయలు పెరుగుతున్నాయి. వెనకటి రోజుల్లో మరి మాస్టర్ చెప్పారు, రెండు గీత ఒక గీత ఉన్నప్పుడు ఈ గీతని చిన్నది చేయాలి అంటే మనకి తెలిసిన మన పిల్లలు చెప్పేటువంటిది దాన్ని చెరపడమే, దాన్ని తెలిసి చిన్నది చేస్తాం. దానికంటే పక్కన పెద్ద గీత గీసినప్పుడు ఇది సహజంగానే చిన్నదవుతుంది. అదేవిధంగా పిల్లలు పక్కవాడి కంటే వీడికి ఎక్కువ మార్కులు రావాలి అన్నా, చదువులో ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి అన్నా, వాడి మనసులో ఆ భావాన్ని పొందాలి. కానీ అదే సమయంలో వాడిపై ఈర్ష్యాద్వేషాలు పెరిగేటువంటి ఒత్తిడి మనం వాళ్ళ మనసుల మీద కలిగించకూడదు. ఇది వాళ్ళ జీవితానికే ప్రమాదం అవుతుంది. ఇవాళ మనం చూస్తున్న ముఖ్యంగా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో మరి బీటెక్ స్థాయిలో పిల్లల్ని మనం చూస్తే వాళ్ళలో పెరుగుతున్నటువంటి ప్రవృత్తి కారణం మితిమీరిన పోటీతత్వం. అసలు ఈ రోజున పోటీతత్వానికి అంతే లేదు. పూర్తిగా ర్యాంకుల మీద బేస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు లక్షలు కుమ్మరించడానికి కూడా వాళ్ళకి స్తోమత ఉన్నవాడు ఎలా పెడతాడు, కానీ స్తోమత లేని వాడు కూడా అపోతప్పు చేసి లక్షలు కుమ్మరిస్తున్నాడంటే ముందు ఆ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మనకు వెనకడితో కానుకుంది పరిగెత్తి పాము తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. బాగా దాహంతో ఉన్నవాడికి తాలిచ్చి పరిగెత్తుకుంటూ తాగాలనే కండిషన్ పెడితే ఉపయోగం ఏముందండి, ఒక గుప్ప కూడా వాడి నోటికి వెళ్ళదు. అలా కాకుండా నిలబడి ఆయన మంచి నీళ్ళు తాగరా అంటే వాడి దాహాన్ని తీరుస్తుంది, వాడి బతకడానికి అవసరం అవుతుంది. కాబట్టి అదేవిధంగా వాడికి ఆ అదే సమయంలో పోటీని నేర్చేటువంటి సత్వంలోనే ఆ ఈ వాడి పైకి చేరకుండా ఆ పోటీ వాడిలో పోరుగా మారకుండా మరొకటి నేడు దేశంగా మారకుండా ఉంటే ఇంకా వారి జీవితం ధన్య. ముఖ్యంగా తల్లిదండ్రులుగా మన జీవితంలో ఎక్కడ బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. ఈనాటి సమాజంలో తల్లిదండ్రులు బాధపడుతున్నారంటే దానికి కారణం సైనిక అపరాధం. అంతకుమించి చెప్పుకోవడానికి మరొక మాట లేదు. ఎక్కడ కొన్ని పరిస్థితుల్లో ఇతరుల తప్పులున్నా రైతుల అపరాధాలే ఎక్కువగా నా మనసుకు అందినంత వరకు నాకు అందిస్తున్నాయి. అందువల్ల పిల్లల్లో విద్యార్థుల్లో మరి విద్యను పోటీతత్వాన్ని పెంచాలే కానీ దాంతో పాటు కోరిని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో పెంచకూడదని స్వామీజీ వారు ఈ కవితలో విన్నవించి ఉన్నారు. అలాగే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మరొక విషయం, గురువు గురించి అందరూ గురువులే కాబట్టి ఎక్కువ సభను ఒక రెండు చిటికలు మాత్రం ఉపయోగిస్తాను దీని గురించి. మరి ఇవాళ సంప్రదాయంలో గురువు అంటే దాని అర్థాలు రకరకాల కోణాల్లో మారిపోతూ ఉన్నాయి. చివరికి ఒక స్నేహితుడిని కూడా గురువు అని మాట్లాడే పరిస్థితి వచ్చింది. మరి మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టేటువంటి వాడు గురువు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ అంధకారం మనలో ఎక్కడుందండి? చక్కగా వైద్యులు వెలుగుతున్నాయి, పగలు సూర్యుడు ఉన్నాడు, రాత్రిపూట మిరుమిట్లు కలిపేటువంటి దేవీకమైన కాంతులతో మరి కరెంటు పెట్టుకున్నామండి. అజ్ఞానం అంధకారం ఎక్కడుంది ఇంకా అంటే అంధకారం బయట లేదు, మన మనస్సులో ఉంది. మన మనస్సులో ఉన్నటువంటి ఆ అంధకారాన్ని పోగొట్టేటువంటి వాడే గురువు. అందువల్ల ఖచ్చితంగా మన జీవితానికి గురువు అవసరం. లౌకిక గురువు అవసరమే, ఆధ్యాత్మిక గురువులు అవసరమే. కాబట్టి ఆ గురువు తత్వాన్ని కొద్దిగా మనం ఇక్కడ నేను ఒకటి రెండు మాటలో స్వామీజీ వారి యొక్క రెండు మూడు చిటికలు దీనిలో నేను తెలియజేస్తాను. అమ్మఒడి నెత్తన గురు కరుణ సాంతన తీర్చి తిట్టు జీవినితుడు అని ఎరిగిన వాడే గణుడు సత్యానందం. మరి అమ్మఒడి మనకి ఎంత మెత్తగా ఉంటుందో అందరూ అమ్మఒడిలో పెరిగి పెద్దవాళ్ళమైన వాళ్ళమే. అలాంటి అమ్మఒడి మెత్తన వంటిదే గురు కరుణ. గురువు మనని అన్నా తిట్టినా నిందించినా పొగిడినా తెగడినా మరి పరమాత్మని మనం మరి ఈ వాద్యకాలతో ఉపయోగించారు. పొగడినా తెగడినా నీవే. అలాగే గురువుల యొక్క పొగడ్తలు తెగడ్తలు కూడా మనం ఉన్నతికే కృషి చేస్తాయి. కాబట్టి అమ్మఒడి గలే గురువు మాటలు కూడా ఎప్పటికీ మెత్తనైనవి. వాటిని అర్థం చేసుకుని అవి మన జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని అర్థం చేసుకున్నవాడే నిజమైన ధనుడు. ఇది ఎప్పటికీ మరి నిజమైన విషయం. ఆ గురువు యొక్క వాక్కుల్ని మనం తెలియజేసుకుని ముందుకు వెళ్ళాలి. వాసన లేని పువ్వు పువ్వు కాదు, వృత్తి లేని పండు పండు కాదు, అభిమానులు లేని బంధువు బంధువు కాదు, బోధించని గురువు గురువు కాదు. సత్యానందం ఆయన ఏమి వదలలేడండి. ఆయన గురువు కదా అని ఇందాక మనం అనుకున్నట్టుగా గురువులందరూ మంచివాళ్ళు అయిన ఒక స్టేట్మెంట్ ఇచ్చేలేదు. కాబట్టి ఎలా అయితే వాసన లేని పువ్వు పనికిరాదో వృత్తి లేని పండుని మనం ఎవరో ఆస్వాదించడానికి ఇష్టపడం, అదేవిధంగా మరి నిజమైన ఆత్మతత్వాన్ని బంధువులు మనకు ఎంతో మంది ఉంటారు. మన మీద అభిమానాన్ని చూపించినటువంటి వాడే నిజమైన బంధువు. అలాగే మరి ఆ తత్వాన్ని ఏదైతే అందించేవాడో అతనే గురువు. కానీ కేవలం ఒక ఉపాధ్యాయులో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే మరి గురుస్థానాన్ని అది దానం చదివినా తెచ్చుకున్నా ఎలా ఉన్నా సరే గురువుగా అధిష్ఠించబడిన వాడు మాత్రమే గురువు కాదు. కాబట్టి ఆ గురు బాధ్యతను ఎవరైతే సక్రమంగా నిర్వహిస్తారో అతనే గురువు అని మరి స్వామికి నిష్కర్షగా చెప్తున్నారు. విషయాన్ని ఎక్కడ ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా సరే పది నిమిషాలు ముగిస్తాను మన్నించాలి. మనం చెప్తున్నాం గురువు గురించి చాలా నేను అయితే ప్రస్తావించాలనుకున్నాను. సమయభావం వల్ల ఒకటి అన్నింటి మరొక అంశంగా చెప్తాను. ఎంత చదివిన నేను, ఎంత రాసిన నేను, ఎంత చూసిన నేను ఏమి లాభము? దేశములు తిరిగావు, భాషలు నేర్చావు, బహుభాష కోవిలు అనిపించుకున్నావు, సాహసము చేయగా వీరుడని అన్నారు, దానము చేయగా ధర్మాత్ముడు అన్నారు. ఎంత చేసిన నేను గురుభక్తి లేనిదే చేరనే చేరనే లేవా చెప్పుదానండి. మరి నిజమే కదండి, గురువు మీద భక్తి లేకపోతే ఇందాక మనం అన్నట్టుగా ఆత్మశుద్ధి లేని ఆచారం అది లేదా బాంధశుద్ధి లేని మరి పాతమేలా అని మనకి కటకతత్వం చెప్పినట్లుగానే ఎవరు ఏ రూపంలో చెప్పినా అక్కడ ఉన్నటువంటి విషయం ఒక్కటే. మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఉత్ప్రేరకంగా, మానవత్వాన్ని ఉత్తిష్టమైనటువంటి నిగ్రహణంగా ఉన్నటువంటి మానవత్వాన్ని మేల్కొల్పడమే దీనిలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి విషయం. అది మనకి వస్తే మనం మన ముందు తరాలకు అందిస్తాం, లేదంటే మన ముందు తరాలకు మనం చాలా ద్రోహం చేసినటువంటి వాడు మాత్రం. అందువల్ల ఆ గురుభక్తిని నువ్వు తెలుసుకోవాలి అని ఇక్కడ స్వామిజీ. మరి ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంత పండితుడు అని ఎందరితో మరి ఎన్ని సత్కారాలు సన్మానాలు పొందినా ఆ గురుభక్తి మనక మనలో లేకపోతే ఇంకెక్కడ నుంచి వస్తుంది అని చెప్పి ఈ దీనిలో తెలియజేయడం జరిగింది. సరే, ఇవాళ మన స్వచ్ఛ భారత్ హరిత భారత్ మరి పట్టణానికి అంటే నేను చెప్పుకుంటున్నాం. దీన్ని స్వామిజీ వారు ఇవాళ ఇలాంటి స్లోగన్స్ వినోదాలు రాకముందే రెండు వేల ఆరో సంవత్సరాల పూర్వమే ఒక చిత్రం దీనిలో నేను దీన్ని చూసుకున్నటువంటి దీనిలో నేను ప్రస్తావించదలుచుకున్నటువంటి చిత్ర ఇది. చెట్లను పెంచండి, మానవ లోకము కాపాడండి. చల్లని ఏడను ఇస్తూ, కమ్మని కలమలు పెంచుతూ, ప్రాణవాయువును పెంచి జీవరాశికి మిత్రులైన చెట్లను నరకవద్దండి. వృక్షజాతిని హింస చేయకండి. వృక్షాలు మనకు వర్ణాన్ని ఇస్తాయి. మన తాతలు నాటిన మొక్కలు ఇప్పటి వృక్షాలు. సత్యనందులు నాటిన జ్ఞాన వృక్షము జ్ఞానమనే కలమలనిస్తూ తరింత జయను లోకములు. ఇది మనం ఏ భావంలో చూసుకుంటాం? ఆధ్యాత్మిక భావంలో చూసుకుంటే ఆధ్యాత్మిక అర్థం కనబడుతుంది, లౌకిక భావంలో చూస్తే లౌకిక భావం కనబడుతుంది. చెట్టు మనకి తరతరాలుగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ మరి దీని వల్ల ఉపయోగాలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం ఇక్కడ మామూలు వృక్షాన్ని మనం చెట్లను నాటదు, తర్వాత తరానికి జ్ఞాన వృక్షాన్ని కూడా నాటాల్సిన బాధ్యత అనేది ఉంది. కాబట్టి ఆ జ్ఞాన వృక్షాన్ని కూడా నాటితే తరతరాలుగా అది ఆ జ్ఞానం అనేటువంటి కళాన్ని మనకు అందిస్తుంది. అసలు జ్ఞానం నేర్చుకున్న వాడు ఇంకా అజ్ఞానం ఎందుకు అవుతాడండి? చెడు మార్గానికి ఎందుకు వెళతాడు? వెళ్ళమన్నా వాడు వెళ్ళడు. పట్టాల మీద ఒక క్రమ పద్ధతిలో ఉన్న రైలు పట్టాలు తప్పమన్నా తప్పదు. సన్మార్గంలో ఉన్న వాడిని ఎవరూ జరగటలేదు. ఎంత పుష్టులు చేరినా సన్మార్గంలో ఉన్నటువంటి ఒక జ్ఞానవంతుని ఎవరు వాడిని ఒకవేళ వాడి దరి చేరినా నిపుణులు చేరిన మిడతలు ఎలా అయితే అవి క్షీణిస్తాయో అజ్ఞానిగా పక్కన చేరినటువంటి మరి ఆ చెడు మార్గం కలిగిన వాళ్ళు కూడా నేర్చుకుంటే జ్ఞానాన్ని నేర్చుకుంటారు, నేర్చుకోలేకపోతే దూరమైనా దొరుకుతారు. కానీ జ్ఞానవంతుని మాత్రం మార్చలేరు. మరి మీరంటే అది చెడ్డవాళ్ళతో స్నేహం చేయకూడదు అని చేయకూడదు, కరెక్టే. కానీ ఆ చెడ్డవాళ్ళకి లోపలి వీడు కనుక ఈ కొద్ది వాటి జ్ఞానం తెలిసిన వాడు మారితే కనుక వీడు పూర్తిగా జ్ఞానాన్ని తెలుసుకోలేదని అర్థం. అంటే వారి సంపూర్ణ జ్ఞానవంతులు కానప్పుడు మనల్ని అట్రాక్ట్ చేసేది మంచి కంటే చెడుతుందే, కాబట్టి చెడ్డవాళ్ళ స్నేహం చేయద్దు అని చెప్తాను. దానిలో అంటే నెగిటివ్ మరొక భావం కూడా ఉంది, కాబట్టి నేను దాన్ని కూడా ఇక్కడ విశ్లేషించడం జరిగింది. మరి మనకి చివరి అంత్యకాలంలో అయినా భగవంతుడు మనల్ని కాపాడుతాడు అని అందరూ చెప్తూనే ఉన్నారు. దీని గురించి స్వామిజీ గారు చెప్పినటువంటి ఒకటిగా, అమ్మ అంటే అమ్మ కాదు, నా అయ్యా అంటే శివుడు కాదు, సత్యుని అంటే ఎవరు వచ్చు, చావు తప్ప సత్యనందా. ఇది మనకు తెలిసిన విషయం. పార్వతీ పరమేశ్వరు గారు వెళ్తున్నారని చెట్టు చిడారి బొమ్మను ఉన్నవాడు ఎవడో అరే నువ్వు చిడారి బొమ్మను ఉన్నవరా పడిపోతావురా అంటే ఈ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వాడిని కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరిని పిలిస్తే వాడు వెళదామని ఆపదలో ఉన్నప్పుడు పిలవలేని వెళదామని వాడు సిద్ధంగా ఉంటే చివరికి వాడు అమ్మ అనలేదు, అయ్యా అనలేదు, సత్యంగా బాబు అన్నాడు. ఇంకా కాపాడడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ముందు తరాలకు ఇవ్వకుండా వాడు అమ్మ అయ్యా అనే విధంగా మన ముందు తరాలను నడపాల్సినటువంటి బాధ్యత ఈనాటి పెద్దల మీద ఉంది అనేది నేను దీనివల్ల చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని మాత్రమే నేను ఇక్కడ ఉదర్శిస్తాను, 5 నిమిషాల్లో గుర్తు చేస్తాను. మరి మనం ఏనాడో మనకి చెప్పి ఉన్నారు, కమలాక్షి నర్చించు కరమల కరమలు శ్రీనాథ వర్ణించు గృహదేవ అని. దీని గురించి నేను వేరే చెప్పట్లేదు. అలాగే స్వామిజీ వారు కూడా మన లౌకిక అర్థంలో మన కళ్ళ ముందు కనబడేటువంటి వాటితో ఇలా చెప్పారు, చక్రాలు లేని బండి బండి కాదు, యజమాని లేని ఇల్లు ఇల్లు కాదు, దేవుళ్ళు లేని గుళ్ళు గుళ్ళు కాదు, భక్తి లేని పూజ పూజ కాదు, గురుభక్తి లేని వాణి జీవి జీవి కాదు. సత్యము అని చెప్తాను, వినరండి వినరండి, సత్యదనందుడు మిత్రుడు కనరండి. అంటే నేను ఉన్నదాని గురించి చెప్పాను, ఈయన బండికి చక్రాలు ఉండాలి, చక్రాలు ఉన్నందువల్ల అది బండి అవదు, చక్రాలు లేనందు చక్రాలు ఉన్నా కూడా నడవలేని స్థితిలో ఉండే, దానివల్ల ఉపయోగం లేదు. అలాగే మరి వీరి గురించి అనేక మంది, ఇంకా ప్రముఖుల గురించి నేను చాలా మంది విశ్లేషించినట్టు రాశాను. వీరిని వేదూరు వారు స్వయంగా వేదూరు సుందరరామకి మధ్యలో చాలా మంది ఉన్నారు. ఈయన వేదూరు వారిని ఎందుకు కనిపిస్తున్నారు అంటే, వారు మనందరికీ ఇటీవల కాలం వారు కాబట్టి అందరికీ తెలిసిన వారే. ఒక సందర్భంగా వేదూరు వారు వీరి మీద విశ్లేషణ ఇచ్చినప్పుడు చాలా విశ్లేషణ ఇచ్చారు తెలుగులో. వేదూరు వారిని మరి ఒక సందర్భంలో ఎవరు ప్రశ్నిస్తే, మీరు ఇంత ముసలివాడు అయ్యారు కదా, మరి ఒక మంచి జీవిత మనిషి ఎలా పాడగలు ఎలా రాయగలుగుతున్నారు, ఆయన చివరిలో కూడా మరి అనేక మంచి పాటలు రాయడం జరిగింది అని అడిగితే, ఆయన స్వయంగా ఆయన చెప్పినటువంటి అంశం, ముసలితనం అనేది నా దేహానికే కానీ నా జీవికి లేదు, మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో, పుట్టినప్పుడు ఎలా అయితే ఉందో, ఈ రోజుకి అలాగే ఉందో, కాబట్టి మనం చేయాల్సిన పని ఈ దేహాన్ని అంతపెట్టుకున్నటువంటి ఆ జీవిని పరమాత్మలో చేర్చాల్సినటువంటి బాధ్యత ఈ శరీరానికి ఉంది. కాబట్టి నా శరీరానికే కానీ ముసలితనం నా జీవికి నా ఆత్మకి లేదు నా మనసుకి లేదు అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే ఆయన గురించి మనకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయన బాగున్నటువంటి కవితల్లో, ఆయన సూచించిన కవితల్లో నేను ఒకటి మన తరానికి సంబంధించి చెప్తున్నాను. యానిమేషన్ చూడండి, కొత్త రకపు మాయండి, ఉన్నదేమో లేనట్టు లేనిదేమో ఉన్నట్టు, కృతక సృష్టి జగమంతా దుప్పిడంత సూక్ష్మమందు, అద్భుతముగా ఆడించిన బొమ్మలాటగా సైన్స్ అద్భుతమో ఆశ్చర్యమో భయమో మాటలో రావాలి. మనం చేసిన ఈ ప్రతి సృష్టికి కూడా సృష్టికర్త ప్రేరకుడు సత్యానందుడే. మరి భగవంతుని అనుగ్రహం లేనే మనమేం సృష్టి చేయడం, కానీ ఇవాళ ఈ సెల్ఫోన్లు కానివ్వండి, మరొకటి ఏదైనా నేనే సృష్టించాను అని మనం అనుకుంటున్నాం. అట్లా నేను అనేది ఏదో ఇక్కడ స్వామికి తెలియజేయడం జరిగింది. సరే, ఇవాళ కొన్ని హాస్యకరమైన సమస్యలు కూడా ఉన్నాయి, నేను ఇక వాటిలో వెళ్ళనే లేదు, ఒకటి తెలియజేస్తాను. దేవర్స్ ఫుడ్ మెకే ఎవరైనా పెట్టినా మింగేయకు, చేసుకున్న ఎంతైనా తినివేయకు, దాచుకున్నదేదైనా నమిలేయకు. లంకణం పరమాంతరం అన్నారుగా, సమస్ మార్చిన హాయి ఎక్కడా దొరకదు, ఆరోగ్యం సక్రమముగా కంట్రోల్లో ఉందని సత్యానందం. మన పెద్దవాళ్ళు చెప్పారు లంకణం పరమాంతరం అని. అప్పుడప్పుడు మరి లంకణం ఉన్నా కూడా ఆరోగ్యానికి మంచిది అంటారు, ఊరికే వచ్చింది కదా అని మరి అనారోగ్యం చూసుకోలేం కదా, దాన్ని మనకు అర్థమయ్యేటువంటి భాషలో వీరు చెప్పడం జరిగింది. అలాగే సమాజంలో ఉన్నటువంటి దుర్వ్యసనాల గురించి కూడా వారు ఆక్రో వారి యొక్క వేదనలోంచి వచ్చినటువంటి చిటికలు ఇవి. మానవ బాంబులు రాక్షసత్వము తెలుపుతూ పోయినో ఈ కలిలో, ఎంతకు వెలిచినో తెలియదు తప్ప, నిరపరాధులు కలి అయిపోయేవి, దుర్భర మాయను జీవనము, బాధల చేతుల తుపాకి ఉత్తరు, ఆటకు కాల్చిన భయము చెప్పేది, మోటార్ సైకిల్ పై అరిచి తిరుగుతూ హద్దులు మీరి షికారులు చేసరి, కథమును తప్పిరి కథనము పొందిరి, పాపములోనే కూడిరి గత్త, ఘోరము సూచితూ ఊరికే ఉండెను ప్రతిదనందుడు ఎందుకని. కాబట్టి ఇవాళ కూడా మనం చూస్తున్నాం, ప్రతి శనివారం ఆదివారం వస్తే హైదరాబాద్ లో మరి ఆ హైవే రోడ్ల మీద దగ్గర దగ్గర 300-200 తక్కువ కాకుండా టీనేజ్ పిల్లల్ని పోలీస్ శాఖ వాళ్ళు పట్టుకుని మరుసటి రోజు అందుకే వాళ్ళు ఇప్పుడు కొంచెం దారిలోకి వచ్చారు, వేళ చూడట్లేదు కౌన్సిలింగ్, తల్లిదండ్రుల నుంచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరి వాళ్ళ చేతికి బయట ఇచ్చినటువంటి తల్లిదండ్రుల నుంచి ఆ దుర్వ్యసనాలు ఇవ్వడంలో వెళ్ళవద్దని జీవితం విలువైందని తెలియజేస్తూ, అంటే నేను ఒక్క అంశాన్ని ఇక్కడ ఉదాహరించాను, ఇవన్నీ మనం చెప్పినటువంటి విషయాలు. కాబట్టి ఆ చెడు మాత్రం అయితే వెళ్ళవద్దు అంటూ, అంబరాన హైజాకులు అవని ఎందు దోపడీలు, ఒకరికొకరు శత్రువులు, మిత్రులుగా గ్రామాలు, ఏనాటికి మారిన ఈ స్థితులు ఎన్నటికి అందిదరో కుసనందం. కాబట్టి ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఆ వారిలో ఉన్నటువంటి ఆ శత్రు కోణాన్ని వదిలివేసి సత్యదానందాన్ని పొందాలి. మరి ఇవన్నీ దోపిడీలు ఇవన్నీ మనం చూసేది, దాని గురించి వేరే చెప్పక్కర్లేదు. ఏ కవి అయినా కూడా రచన చేసేప్పుడు అండి, నేను ఇంత గొప్ప కవిని, నేను ఇంత ఆవేదన ఇంత గొప్ప కథ రాశాను సామాన్య కవులే చెప్పదు. మరి సాక్షాత్తు గురుదేవులు కాబట్టి వీరు కూడా అలా ఎక్కడ ఉపయోగించలేదు. నేను ఒక సామాన్యంగా నా మనసుకి తోచిందే రాశాను అని ఒక సామాన్యుడిగా వారు కూడా తెలియజేస్తూ, గద్యమో పద్యమో కవనమో కావ్యమో నా కవిత ఏమిటో నాకునూ తెలియదు, తప్పులున్నా విడచి ఒప్పులనే పక్కండి, గొప్ప వారు కాదలరు సచ్చిదానంద. కాబట్టి నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైతే మంచి అనుకుంటారో దాన్నే పట్టుకోండి, ఆ జ్ఞానాన్ని పొందండి. నేనేదో గొప్పవాడిని చెప్పలేదు, కావ్యమే రాశానో కవులనే రాశానో కవిత్వమే రాశానో అది పద్యమో గద్యమో నాకే తెలియదని ఇప్పుడు మన ప్రతి పలికెడిచి బాధమట భాగవతమట పలికించేది వాడి రామభద్రుని కాని అలాగే మొల్ల కూడా నాకేమీ రాధించి రామాయణ మతాన్ని ఆవిడ తనయదైన బాణిలో రాయడం జరిగింది. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా మన సంస్కృతి గురించి, కవి హృదయం దాటి వచ్చి రాతలుగా మారిపోయి సాహిత్యపు రూపు దాల్చి పదివరుల మనసు చొప్పి అజ్ఞానపు చీకటుల తీసివేసి మన సంస్కృతి కాయేసిన కవి 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 వాక్యులకు ప్రేమ చెప్పు సచ్చిదానంద. మరి ఏదైతే ఉందో ఈ రోజున కవి ఏదైతే దాదాపు కవిత్వం అనేది అంతా సన్మార్గంతోనే ఉంటుంది, అది మంచినే బోధిస్తుంది. కాబట్టి సరైన సమాజం యొక్క ఉన్నదికే చెప్పవుతుంది. కాబట్టి మీరు కూడా అదే తెలియజేస్తూ ఆ కవి హృదయం రాతలుగా రూపు దాల్చి ఒక సాహిత్య గ్రంథంగా రూపాంతరం చెంది అందరి మనసుల్ని పొందేటువంటి విధంగా వచ్చింది. కాబట్టి ఆ కవిత్వాన్ని అందరూ కూడా తెలుసుకుని దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారు తెలియజేయడం జరిగింది. చివరిగా ఇంకా చాలా నేను అయితే అంటున్నాను, ఇంకా సమయాభావం వల్ల నేను ఇంకా ఈ చరిత్ర సమాపేస్తున్నాను. మరి మన కలవంటున్నటువంటి సత్యం, ఆలయాలు దేశ చరిత్రకు సజీవ దృశ్యాలు, వాటిని కూలిస్తే మిగిలేది నిర్జీవ దృశ్యాలు. మనశ్శాంతినిస్తాయి, మానవతను నిలుపుతాయి ఆలయాలు, సచ్చిదానంద తత్వాన్ని తెలుపుతాయి. ఇక్కడ ఆలయం అంటే ఎవరు ఏ మతాన్ని అనుసరిస్తారో వారి వారి మతాన్ని అనుసరించి ఉంటుంది, వారి వారి ధర్మాన్ని వారి వారి సంస్కృతిని అనుసరించి ఉంటుంది. కాబట్టి మనం ఈ తత్వాన్ని ఎలా తీసుకుంటారు మనకు అలా కనిపిస్తుంది. మనకి చెప్పారు దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అని. మన శరీరాన్ని ఒక దేవాలయంగా భావిస్తే ఈ దేవాలయంలో ఉన్నటువంటి జీవాత్మని పరమాత్మగా భావించవచ్చు. లేదు లౌకికవాదంలో చూద్దామంటారా, మన కళ్ళ కదిలిచేటువంటి దేవాలయాలు మన సంస్కృతికి ఆనవాళ్ళు, మన చరిత్రకు మరి అవి పునాదురాళ్ళుగా కనిపిస్తాయి. అవి ఏ మతానికి చెందినటువంటి కూడా. కాబట్టి వాటిని కూర్చువేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం, దాన్ని కూడా తెలియజేస్తూ ఇక్కడ ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి ఇవాళ కులమతాల గురించి అందుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆ కోణంలో స్వామిజీ గారు చెప్పినటువంటి చికట, కులము కులం అనచు ఇలా తమ్ముకం కావద్దు, మానవ కులం ఒకటే అనచు, సత్తుడిని కొలువము మనజ, సత్తువు కొలువము మనజ. కాబట్టి ఇవాళ కులాలు మతాలు అని సమాజంలో అనేకమైనటువంటి భేదభావాలు మనుషుల్లో వికృతి చేస్తూ ఉన్నాయి. అసలు కులం అనేది ఎక్కడ ఉంది, మతం అనేది ఎక్కడ ఉంది? అందరికీ హితమైనదే మతం, అదే మానవ మతం. మనందరం మనుషులమే కాబట్టి మనలో ఎలాంటి జాతి కుల మత భేదాలు లేవు. కాబట్టి మనందరిలో ఉన్నటువంటిది మానవత్వం ఒక్కటే. ఆ మానవత్వాన్ని మనలో ఉన్నటువంటి ఆ మానవత్వానికి ఉత్ప్రేరకంగా దాన్ని వెలువకేటువంటి విధంగా ఈ సాహిత్యం అంతా ఉండాలని వారు చెప్పారు. అలాగే ఈనాటి సంస్కృతి గురించి, ఇవాళ ఉన్న పరిస్థితుల గురించి వారి వేదన, వారి మనసులో ఉన్నటువంటి బాధన ఎలా ఉందో దీనిలో ఇంకా ఆపేస్తాను ఒక నిమిషంలో. కత్తిపుల చీరలాగే కల్చరేమ ఎగిరిపోయి భారతీయత ఎక్కడుంది, భావి తరాలయం అవుతోంది, ఇక్కడ నుండి నేర్కొనండి మంచి జరుగుని సచ్చిదానంద. ఇది అక్షర సత్యండి, మీకు ఏది అక్షర సత్యం కాదు లేదు పిల్లవాళ్ళని. మరి ఇవాళ చూస్తున్నాం చీర ఎంత ఉంటుందంటే నిజానికి కత్తి కొంత తయారయ్యే పరిస్థితులు ఇవాళ వచ్చినాయి, దీని గురించి ఎక్కువ విశ్లేషణ ఇవ్వట్లేదు. కాబట్టి అలాంటి పరిస్థితి, అలాంటి మన భారతీయత ప్రపంచంలో అన్ని దేశాలు మరి వాళ్ళలో వాళ్ళు సంపన్న దేశాలు అయినా కూడా, మరి అన్ని రకాల బలాలు వాళ్ళు కలిగి ఉన్నా కూడా, మరి మన దేశంలో ప్రత్యేకంగా కలిగినటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, దండలో దారంగా అంతర్లీనంగా ఏదైతే ఉందో, ఆ ఆధ్యాత్మికత మనలో ఉంది కాబట్టి, ఆ భారతీయత మనలో ఉంది కాబట్టి, భారతీయులుగా పుట్టడం మన అదృష్టం కాబట్టి, ఆ భారతీయతను మనం నిలుపుకుంటూ ప్రపంచంలో సగర్వంగా భారతీయులుగా మనం వెలుగొందాలి అంటే తర్వాత తరాన్ని కూడా ఇదే బాణిలో తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా ఆ బాధ్యత మనం నెరవేర్చాలని స్వామివారు తెలియజేస్తూ, మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో అన్ని టెక్నాలజీ అంతా మన చేతుల్లోనే ఉంది. ప్రపంచం ఒక గ్రామం, ప్రపంచం అంతా నా చేతుల్లోనే ఉంది. ఒక ఇంటర్నెట్ చేతిలో పెట్టుకున్నాం అని చెప్తున్నాం నిజమే, కానీ ఇంటర్నెట్ వచ్చింది, కరెంటు బిల్లును పెంచింది, సెల్ ఫోన్ రింగ్ మోగింది, చదువులో సున్నా మిగిలింది, నిన్నటి కాలం చూశాము, రేపటి కాలం సత్యం. ఆహా, చిత్రం చూశాం, చిత్రం చేశాము, సైంటిస్ట్ చూడడం అయ్యాము, విజ్ఞానాన్ని అమ్మాము, దుర్వినియోగం చేశాము, లోపల దెబ్బను చూడలేము, గట్టిగా అనందరినీ కనలేము. మరి దీన్ని మనం అనుకుంటాం ఏదో ఆధ్యాత్మికంటే వీళ్ళు ముక్కు ముక్కుని జపం చేసే స్వాములు వాళ్ళకి ప్రపంచం అని ఏం తెలుస్తాం. ఇటు లౌకిక తత్వాన్ని అటు ఆధ్యాత్మిక తత్వాన్ని రెండింటిలోనూ సమకాలంలో మేళవిస్తూ లౌకిక అలౌకిక అనేటువంటి అన్ని విషయాలను మనకు తెలియజేస్తూ మన దారిలోకి వచ్చి మనకి తెలిసిన పదాలతో, మరి ఇవాళ ఇంటర్నెట్ ఉందని మనం పొందిపోతున్నాం, దానివల్ల కరెంటు బిల్లు పెరిగింది, మరి ఇవాళ పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చాం, వాళ్ళ దానివల్ల వాళ్ళ చదువు ఎంతవరకు ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి అందువల్ల విజ్ఞానాన్ని అమ్మాము. మరి కొన్ని ఇవాళ చూస్తున్నాం మనం ఈ సైంటిస్ట్, మరి కొన్ని విజ్ఞానం అనేది కొన్ని కోణాల్లో దుర్వినియోగం కాబట్టి కాబట్టి అలా దుర్వినియోగం కాకూడదని తెలియజేస్తూ మన లోపల ఉన్నటువంటి రేపు వెబ్సైట్ అని మనం చెప్తున్నాం కదా, ఇక్కడ మనకి వెబ్ అంటే సాలెగూడు అని అర్థం. మన మనసులో అంతర్లీనంగా ఏ సాలెగూడు అయితే ఉందో, మన ఆత్మ చుట్టూ ఉన్నటువంటి కల్మషాలు లేకపోతే స్వార్థాలు హర్షద్వర్గాలు ఏవైతే ఉన్నాయో, మనం ఒక సాలెపురుగులాగా ఆ వెబ్ లో చిక్కుకుపోయాం. ఆ వెబ్ నుంచి బయటకు వెళ్ళి కేవలం మన ఇంటర్నెట్ లో ఉన్న వెబ్ ను ఆధారంగా చేసుకునే తెలుసుకుంటున్నాం, కానీ మన మనసులో ఉన్న వెబ్ ను తెలుసుకోలేకపోతున్నాం. ఆ మనసులో ఉన్న వెబ్ ను తెలుసుకోండి, ఒక సాలెపురుగు లాంటి ఆ బంధాలను తెలుసుకుని అజ్ఞానం అనేటువంటి అజ్ఞానాన్ని నుంచి బయటకు వచ్చి జ్ఞానాన్ని పొందితే ఇంకా మనకి సచ్చిదానందం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అదే మనల్ని మనం అనుకున్నటువంటి ఆ పరమపద స్వభానానికి చేరుస్తుంది. ఖచ్చితంగా మనం ఒక మనం ఎక్కాలనుకున్నటువంటి సౌధంలో సగం దూరం వచ్చామనే విషయం మనకు తెలుసు. ఆ ఉన్నత శిఖరాన్ని చేరడం అనేది చాలా సులువైన మార్గం అవుతుంది అని అల్ప పదాలతో అనంత అర్థాన్ని ఈ చిటిక సాహిత్యంలో మరి గురుదేవులు అందించారని నాకు అర్థమైంది. నా తెలిసిన చిన్న పరిజ్ఞానం మేరకు మరి చాలా విశ్లేషణ అయితే నేను ఇవ్వాలనుకున్నాను, సమయ భావంలో తగ్గించాను. మరి నేను చెప్పిన దానిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా, అక్షర దోషాలు, మరి వాక్ దోషాలు ఉన్నా దయచేసి ప్రజలందరూ మన్నించి మరి ఈ ఇంతకాలం ఇంతసేపు ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఈ కిటక సాహిత్యం మరి మా వారు ఒకసారి మాట్లాడి ఉన్నారు, నేనైతే మాట్లాడలేనేమో అనుకున్నాను, ఎక్కువగా ఆయన చదివి ఉన్నారు. మరి ఈ ప్రేరణను నా మనసులో కలిగించిన గురుదేవుడికి ఉదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లోకాలేమైనా ఉంటే అది నాది మాత్రమే అని విన్నవించుకుంటూ క్షమించగలని ఆశిస్తూ విశ్లేషణ ఆనందాన్ని
ఏడు వందల రూపాయలు తర్వాత